ಪ್ರೀಮೇನ ಆತ್ಮಬಂಧುಗಳ ರಾಬೋಯೇ ಪ್ರವಚನ ಇನ್ನೆ 21 ತೇದಿ ಕೆವಿಕೆ ರಾಜ್ ಗಾರ್ ಬರ್ತ್ಡೇ ಪಾತಾಳ ಮೆರಕಲೋ ಮೀಟಿಂಗ್ಸ್ మరి నెక్స్ట్ మీటింగు పాతాళ మెరక. ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి పాతాళ మెరకలో డిసెంబర్లో వచ్చే మీటింగ్ తర్వాత తెలియపరుస్తాం. పాతాళ మెరకలో డిసెంబర్లో వచ్చే మీటింగ్ అని తెలియపరుస్తాం. తర్వాత డిసెంబర్ 5 తణుకు క్షత్రియ కళ్యాణ మండపంలో ఉంది. డిసెంబర్ 5 తణుకు క్షత్రియ కళ్యాణ మండపం ఉదయం 10 గంటలకి ఏదో కొంతమందికి సన్మానాలు ఉన్నాయి. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకి మన ప్రవచనం ఉంటుంది తణుకులో క్షత్రియ కళ్యాణ మండపంలో. ఇప్పుడు ఈ రోజున ఇక్కడ జరిగినట్టే కొన్ని సన్మానాలు ఉన్నాయి తణుకులో. అవి సన్మానాలకు సంబంధించిన కార్యక్రమాలు. తర్వాత మన ప్రవచనం మధ్యాహ్నం 2 గంటలకి తణుకు క్షత్రియ కళ్యాణ మండపం డిసెంబర్ 5 డిసెంబర్ 5 డిసెంబర్లో వచ్చే కార్యక్రమాలు జనవరిలో వచ్చే కార్యక్రమాలు తెలియపరచడం జరుగుతుంది. ఇరవై ఎనిమిది పాతాళ మేరక డిసెంబర్ 5 తణుకు. ఆత్మబంధువుల ఈరోజున పాలకులు క్షత్రియ పరిషత్తు వారి యొక్క ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఈ సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం క్షత్రియ పరిషత్తు ప్రాంగణంలో సంవత్సరానికి 2 సభలు ఏర్పాటు చేస్తున్నాం. ఒకటి ఈ కార్తీక మాస భోజనాల సందర్భంలో, 2 ఈ కళ్యాణ మండపం వార్షికోత్సవం సందర్భంలో 2 సభలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గురువే ఆత్మ, దేవుడే ఆత్మ, జగత్తు జీవుడు ఈశ్వరుడు, ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, అదే బ్రహ్మం. ఆ బ్రహ్మమునే భక్తులు ఈశ్వరుడు అని పిలుస్తారు. ఆ బ్రహ్మమే మనకి, ఆ బ్రహ్మమంది కల్పించబడ్డాయి. బ్రహ్మమే మనకి జీవుడిగా కనిపిస్తున్నాడు, బ్రహ్మమే మనకు గురువుగా కనిపిస్తుంది, బ్రహ్మమే మనకి ఈశ్వరుడిగా కనిపిస్తున్నాడు. అందరినీ బ్రహ్మమును తెలుసుకోమని అన్ని మతాలు చెప్పింది బ్రహ్మానందం. అన్ని ఆనందాల్లోకి బ్రహ్మానందం గొప్పది. ఆనందాలు చాలా ఉన్నాయి. విషయానందం ఉంది, చాలా ఆనందం. ఇంద్రియాలకు సంబంధించిన ఆనందాలు ఉన్నాయి, మనసుకు సంబంధించిన ఆనందాలు ఉన్నాయి, చాలా ఆనందాలు ఉన్నాయి. అన్ని ఆనందాల కంటే గొప్ప ఆనందము, స్వతంత్రమైన ఆనందము బ్రహ్మానందం. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే ఉండటం, దాని స్వరూపమే సుఖం. దాన్ని పొందినవాడు ఇంద్రియాల ద్వారా పొందే సుఖం, శరీరం ద్వారా పొందే సుఖం, మనస్సు ద్వారా పొందే సుఖం, అన్ని సుఖాలు అందులో ఇమిడిపోతాయి. ఈ సుఖాలు ఎక్కడికైనా పోతాయేమని కంగారు పడకండి. మరి అన్ని బ్రహ్మానందం పొందిన వాళ్ళు అన్ని సుఖాలు, అన్ని సంతోషాలు అన్నీ అందులో ఇమిడిపోతాయి. అన్ని కోరికలు మీకు అన్ని కోరికలు, వేలాది కోరికలు ఒక క్షణంలో నెరవేరిపోతే ఎంత ఆనందం వస్తుందో బ్రహ్మానందంలో అంత ఆనందం వస్తుంది. అయితే బ్రాహ్మీస్థితి పొందిన వాడిని పూర్ణకాముడు అంటారు. అన్ని కోరికలు నెరవేరిన వాడు, అన్ని కోరికలు నెరవేరిన వాడే ఏ కోరిక లేకుండా పనిచేయగలడు. ఒక పూర్ణకాముడు మటుకే నిష్కాముడిగా ఉండగలడు. మనకు శరీరానికి సంబంధించిన దాన్ని సుఖం అంటాం. ఏమండి మా జీవితంలో ఎప్పుడు సుఖపడలేదు అంటారు కొంతమంది. అది శరీరానికి సంబంధించింది. ఏమండి మాకు ఎప్పుడు సంతోషం లేదంటారు, అది మనస్సుకు సంబంధించింది. ఈ మామూలుగా మనం అనుకునే సుఖాలు, ఈ సంతోషాలు దేహానికి సంబంధించిన విషయాలు, మనస్సుకు సంబంధించిన విషయాలు, బుద్ధికి సంబంధించిన విషయాలు. ఈ అన్నింటికీ అచేతమైనది, స్వతంత్రమైనది బ్రహ్మానందం. మానవుడికి, ప్రతి మానవుడు కూడా, ఆడు ఏ మతస్థుడైనా వెలితి లేని పూర్ణస్థితి పొందాలని ఉంటుంది. అందరికి నిర్వాణస్థితి, నిర్వాణస్థితి అన్నా పూర్ణస్థితి అన్నా బ్రాహ్మస్థితి అన్నా ఇవన్నీ పర్యాయ పదాలు. కబీర్ దాస్ అన్నాడు, మీకు భగవంతుడు గురువు ఒక్కసారి కనిపించారనుకోండి, ఇద్దరును మీకు భగవంతుడు గురువు ఇద్దరు ఒకేసారి వచ్చి దర్శనం ఇస్తారనుకోండి, ముందు భగవంతుడికి నమస్కారం పెట్టకండి, గురువుకే పెట్టమన్నారు. ఇద్దరు ఒకసారి వస్తారనుకోండి మీ ఇంటికి, దేవుడు గురువు కూడా, ముందు దేవుడికి పెట్టొద్దన్నాడు, గురువుకి పెట్టి తర్వాత దేవుడికి పెట్టమన్నాడు కబీర్ దాస్. ఎందుచేతంటే మన అజ్ఞానాన్ని తొలగించేవాడు ఏదైతే దేవుడు దేవుడు అనుకుంటున్నా ఆ స్వరూపానికి చేర్చేవాడు, మన అహంభావాన్ని బయటికి లాగి కాల్చేవాడు, మనలోని చీకట్ను తొలగించేవాడు, మన చేత జన్మరాహిత్య స్థితిని తీసుకువెళ్ళేవాడు, మనకి గమ్యం ఏదో తెలియకపోయినా లోపలుండి గమ్యం వైపుకి నడిపించేవాడు, మనలో ఏదైనా చీకట కోణాలు ఉంటే ఆ చీకట కోణాలకు మనకు బుద్ధికి అందిలాగా చేసి మరి బుద్ధికి శక్తినిచ్చి ఆ చీకట్లోంచి విడుదల పొందటానికి తగిన బలాన్ని చేకూర్చేవాడు, మన క్షేమాన్ని కోరేవాడు, మన శాంతిని కోరేవాడు, మనకి మోక్ష ప్రదాత, శాంతి ప్రదాత, కాంతి దాత గురువు. అంటే ఇద్దరు ఒకసారి కనిపిస్తే ముందు గురువుకి నమస్కారం పెట్టి తర్వాత దేవుడికి పెట్టమన్నాడు కబీర్ దాస్ చెప్పాడు. మనం భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడంటే, మనం చేసే కర్మ, మనం చేసే పని, మన ధర్మం ఉంటుంది, ఆ ధర్మాన్ని విడిచిపెట్టొద్దని చెప్పాడు. కర్మ వికర్మ అకర్మ, కుకర్మ కర్మ వికర్మ అకర్మ కుకర్మ. మనం చేసే సాధారణ మన ఇండియాలో పని దొంగలు ఎక్కువ, పని మానేస్తే జ్ఞానం వచ్చేస్తున్నామో, పని మానేస్తే భక్తి కలుగుతున్నామో, అనకు అలా కాదు. మనం చేసుకునే ధర్మం, మనం ఆచరించవలసిన ధర్మం శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని మన డ్యూటీ మనం చేస్తూ ఉండాలి. అది సకామకరమే అవ్వచ్చు, మన డ్యూటీ మనం చెయ్యాలి. అందరూ నిష్కామకర్మ చేయలేరు, అది సకామకర్మనే కర్మే. కనీసం ఇతర పొట్టలను మనం పోషించకపోయినా మన పొట్టను మనం పోషించుకోవాలి. కర్మ చేయకపోతే మన పొట్టను కూడా మనం పోషించుకోలేము. మనం ఇతరులను పోషించలేకపోయినా మన శరీరాన్ని మనం పోషించుకోవాలి, అందుకనే కర్మ చెయ్యాలి. కర్మ వికర్మ అంటే భగవంతుడు మనకు భగవద్గీతలో చెప్పాడు, మన హిందువులకి ప్రమాణ గ్రంథం భగవద్గీత. చేయవలసినవి చేయకూడదు, చెయ్యకూడని చేయకూడదు, చేయవలసినవి విడిచిపెట్టకూడదు. మన డ్యూటీ విడిచిపెట్టకూడదు, మన డ్యూటీ కాని దాన్ని మనం అది ధర్మ విరుద్ధం అనుకుంటే దానికి దూరం ఉండాలి. సదాచారాన్ని విడిచిపెట్టకూడదు, దురాచారానికి దూరంగా ఉండాలి. అంటే కర్మ అంటే అక్కడ సదాచారం, వికర్మ అంటే దురాచారం. మన పని అయితే మనం శ్రద్ధగా చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఇతరుల వ్యవహారాల్లో కలగ చేసుకోకూడదు. చేయవలసినటువంటి మనం చేయవలసిన ఇంటికాడు కానీ, మనం చేయవలసినటువంటి సమాజ పరంగా కానీ, మన కుటుంబ పరంగా కానీ, మనం చేయవలసినటువంటి ధర్మాన్ని ఆచరించకపోతే మనస్సు నశించదు. ఇది కుయుక్తుల వల్ల, కుతంత్రాల వల్ల, లేకపోతే కుకర్మల వల్ల మనస్సు నశించదు. కర్మ, వికర్మ, అకర్మ. అకర్మ అంటే అక్కడ నిష్కామ కర్మ. నిష్కామ కర్మ చేసేవాడు చేసినా చేయని వాడితో సమానం. ఫలకాంక్ష లేకుండా ఎవడైతే పని చేస్తున్నాడో వాడు చేసినా చేయని వాడితో సమానం. అంటే ఆయన కర్మ చుట్టుకోడు. ఫలకాంక్ష కర్మ ఫలమేందు, ఎవడైతే కాంక్ష లేకుండా పనిచేస్తున్నాడో వాడు యోగి. యోగి మాత్రమే కాదు, ఆయన కర్మఫలం చుట్టుకోదని. ఫలకాంక్ష లేకుండా మనం కనుక పని చేస్తుంటే ఒకటి వచ్చే ఫలం వస్తుంది, రానిది రాదు, వచ్చేది ఏదో వస్తుంది, వాడికి చిత్తశుద్ధి కలుగుతుంది. అసలు ఒక విషయం మనం మర్చిపోకూడదు, భగవద్గీతలో ఏ యోగంలో కూడా కర్మను విడిచిపెట్టమని చెప్పలేదు. ఒకవేళ మీరు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని విడిచిపెడితే భగవంతుడు రాబోయే జన్మలో మళ్ళీ మీకు వడ్డీతో సహా పని మీకు చేయిస్తాడు. మనం ఎప్పటికప్పుడు రుణవిముక్తులు అవటమే మంచిది. ఎదుటి వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళని కాదు, మనకు కావాల్సిన మన డ్యూటీ మనం చేయటం. అది సకామ కర్మ అవ్వచ్చు. కర్మ, వికర్మ అంటే వికర్మకి మనం దూరంగా, నిషిద్ధ కర్మ. వికర్మ అంటే నిషిద్ధ కర్మ. అది కొంతమంది మంచి కర్మ చేస్తున్నా, కర్మ డ్యూటీ చేస్తున్నా కుయుక్తిగా చేస్తారు, కుతంత్రంగా చేస్తారు, దాని కుకర్మ అన్నాడు. మనం అహంకారంతో పని చేయకూడదు. మనం మాట్లాడే మాట, మనకు వచ్చే తలంపు, మనం చేసే చేత, మన అహంభావ రహిత స్థితికి ఈ సహాయ సహకారములు అందించాలి. ఎంతో కొంత మనకి భక్తి ఉంది, ఎంతో కొంత జ్ఞానం ఉంది, ఎంతో కొంత ధ్యానం చేస్తున్నాం, జపం చేస్తున్నాం. ఒక డాక్టర్ గారు బాగా చదువుకున్నారనుకోండి, ఆయన తెలివితేటలు ఎక్కడ చూపించాలి? ఆపరేషన్ చేయటంలో చూపించాలి. ఆ సర్జరీ చేయటంలో చూపించాలి. నేర్పు అక్కడ చూపించాలి. అదేవిధంగా మనకున్న భక్తి, భక్తి అంటే ముద్దబ్బాయిలు లేకుండా ఉండమని కాదు, మనకున్న భక్తి, మనకున్న జ్ఞానం, మనకున్న వివేకం, మనకున్న శాంతి, మనకున్న నెమ్మది, మనకున్న ధ్యానం, మనకున్న జపం, మన కర్మ చేసేటప్పుడు కర్మను మెలకుగా చేయటంలో, కర్మలో ఇవన్నిటి యొక్క ప్రాధాన్యత, అంటే భక్తి యొక్క విశేషం, జ్ఞానం యొక్క విశేషం, ధ్యానం యొక్క విశేషం కర్మ చేయటంలో చూపించాలి. అప్పుడు మనం సమగ్రత వస్తుంది. మనకు డాక్టర్ గారు బాగానే చదువుకున్నారు, బాగా చేస్తారని ఆ సర్జరీ చేయలేకపోతే, ఆ సర్జరీ చేయడానికే వారు చదువుకున్నారు, సర్జరీ చేయలేకపోతే ఎలాగా? అలాగే మనకున్న భక్తి, మనకున్న కర్మ, లేకపోతే మనకున్న యోగం, ఇవన్నీ ధర్మాన్ని ఆచరించడంలో, మన డ్యూటీని మనం సమగ్రంగా చేయటంలో ఆ స్కిల్ చూపించాలి. తర్వాత మనకి దేహాభిమానం ఎక్కువ. వస్తు స్వర్గరాజ్యం మన ఉదయంలో ఉన్నప్పటికీ ఆ దేహ భావన, ఆ దేహాభిమానం, ఆ దేహం పట్ల ఆసక్తి మన మనస్సును లోపలికి వెళ్ళనివ్వటం లేదు. యేసుక్రీస్తు భిక్ష చేసుకున్నాడు, గౌతమ బుద్ధుడు భిక్ష చేసుకున్నాడు, రమణస్వామి భిక్ష చేసుకున్నాడు, చాలామంది పెద్దలు భిక్ష చేసుకున్నారు. ఎందుకు భిక్ష చేసుకున్నారంటే అహంభావం నశించటానికి, దేహాభిమానం నశించటానికి. మనం భిక్షకి వెళ్ళినప్పుడు అందరూ తలవరకంగా తిరుగుతారు ఇంటికి వెళ్తే, నువ్వు దున్నపోతులా ఉన్నావు నీకు భిక్ష ఎందుకు అంటాడు ఒకడు. ఒకళ్ళు అయితే నువ్వు ఈ పని చేసుకోలేవా అంటాడు. అందరి చేత తిట్లు తిన్నప్పుడు మన మనస్సు సమానంగా ఉందో లేదో చూసుకోవడానికి భిక్ష. అంచేత అహంభావం మనకు ఎంతవరకు అహంభంది, అహంభావ రహిత స్థితిని చేరుకోవటానికి అది ఒక ట్రైనింగ్, భిక్ష చేసుకోవటం అది ఒక ట్రైనింగ్. అంచేది మన మహాత్మునందరూ మన మహర్షులందరూ ఏదో ఒక స్టేజ్లో వాళ్ళు భిక్ష చేసుకున్నారు. అంటే వాళ్ళకి భిక్ష చేసుకున్నప్పుడు, భిక్ష చేసుకున్నప్పుడు మహారాజులే, మహాజ్ఞానులే. మనం ఒక అది చిట్నే అంత దూరం వెళ్ళవు. మనం ఏదైనా ఉమ్ములేసినా మన మన ఉమ్ములు సూర్యుడు అంత దూరం వెళ్ళవు. అలాగే మనం చిట్టినా వాళ్ళు ఎక్కడున్నారో, మనోదేహములకు అచేతంగా, లోకానికి అచేతంగా, బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్, అన్ని లెస్సులే. అంత అతీతంగా ఉన్నప్పుడు మనం ఏదైనా తిట్టి పోసినా ఒక్క తిట్టు అంత దూరం వెళ్ళదు. ఆ దూరం వెళ్ళినవాడికి తెలుస్తుంది, అంతస్తు తెలుస్తుంది, వైభవం తెలుస్తుంది. కానీ వాళ్ళని వాళ్ళని పరీక్ష చేసుకోవడానికి, వాళ్ళు ఉన్న రుగ్మత తెలుసుకోవడానికే వాళ్ళు భిక్ష చేసుకున్నారు కొంతకాలం. అంచేది గురువు అంటే మనకి గురువే బ్రహ్మదేవుడు, గురువే విష్ణువు, గురువే శివుడు అని త్రిమూర్తి స్వరూపుడు గురువు. అంటే రమణ మహర్షి గారికి బాహ్యంగా గురువు లేకపోయినా అరుణాచలేశ్వరుడు ఆయన గురువు. ఆయన గురువు అవసరం లేదని ఎక్కడా చెప్పలేదు. ఆయన గురువు లేకపోవచ్చు భౌతికంగా, అరుణాచలేశ్వరుడి గురువు ఆయనకి, అరుణాచలేశ్వరుడి దైవం. మనలో మంచి గుణాలు కలగజేసేవాడు గురువు. వెళ్ళి మనలో మంచి గుణాలు లేవనుకోండి, మంచి ప్రవృత్తి లేదనుకోండి, అది ప్రసాదించేవాడు గురువు. జంషెడ్పూర్లో టాటా స్టీల్ని వివేకానంద, ఆ ముసలి టాటా వీళ్ళు వాళ్ళలో ఇంగ్లాండ్లో అమెరికా వెళ్తాంటే, నువ్వు స్టీల్ కంపెనీ పెట్టి మన దేశానికి ఇప్పుడు స్టీల్ అవసరమని మొట్టమొదటిలో టాటాని ప్రోత్సహించిన వాడు వివేకానంద. జంషెడ్పూర్లో టాటా మొట్టమొదటి కంపెనీ మంది. తర్వాత విశాఖపట్నం వచ్చినాయి, చాలా వచ్చినాయి, జంషెడ్పూర్ టాటా మొట్టమొదటి పెట్టాడు. దానికి ప్రేరణ కలగజేసిన వాడు వివేకానంద. సజ్జన సాంగత్యం ఊరికి ఎప్పుడు పోదు. ఈవేళ అప్పుడు ఈవేళ ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చినా ఆ క్వాలిటీ దగ్గరికి వచ్చేటప్పటికి టాటా స్టీల్ గొప్ప క్వాలిటీ. చాలా ఫ్యాక్టరీలు వచ్చిన స్టీల్ ఫ్యాక్టరీ, కానీ టాటా స్టీల్ జంషెడ్పూర్లో పెట్టినటువంటి స్టీల్ ఇప్పుడు కూడా గొప్ప క్వాలిటీ. ఆ ప్రేరణ కలగజేసిన వాడు టాటాకి స్వామి వివేకానంద. అయితే మనలో మంచి సత్కర్మ చేయించేవాడు గురువు, మనకి మంచి సంకల్పాలు తీసుకొచ్చేవాడు గురువు, ఆ మంచి సంకల్పాన్ని పోషించేవాడు గురువు. ఆ మంచి సంకల్పానికి రాకుండా మనకేమైనా చెడ్డ దుష్ట సంకల్పాలు ఉంటే, దురాలోచనలు ఉంటే వాటిని తొలగించేవాడు గురువు. అంతా గురువు. ఈ గురువు ఎక్కడున్నాడంటే లోపలే ఆత్మగా ఉన్నాడు, లోపలే ఆత్మగా ఉన్నాడు. గురువే ఆత్మ, లోపల ఆత్మగా ఉన్నాడు. మానవుడు, ప్రతి మానవుడికి ఏదో వెలుతుంటుంది, ప్రతి మానవుడికి ఏదో వెలుతుంటుంది. ఏం చేయదు వాడు మోహం, వాడు మన హృదయంలో ఉన్న నిదానం దగ్గరికి వెళ్ళే వరకు. మనకు డబ్బు లేదనుకోండి, ఉదాహరణకి డబ్బు ఉంటే మనం సుఖపడిపోతాం అనుకోండి, చదువు లేదనుకోండి చదువు ఉంటే సుఖపడిపోతాం అనుకుంటాం, లేకపోతే ఏదైనా పదవి వస్తే సుఖపడిపోతాం అనుకుంటాం. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నీ హృదయంలో ఒక చావు లేని సత్పదార్థం ఉంది, సుఖం అనేది నీ స్వరూపంలోనే ఉంది, నీ స్వరూపం అరూపంగా ఉంది, నీ స్వరూపమే సుఖము, నీ స్వరూపమే శాంతి. నీ హృదయంలోనే సుఖం ఉంది, నీ హృదయంలోనే శాంతి ఉంది, అక్కడికి వెళ్ళమని చెబుతున్నాడు. బజార్లో ఎక్కడ ఒకవేళ ధనంలో సుఖం ఉందనుకోండి, ధనంలో సుఖం ఉంది అని చెప్పి ఉండేవాడు దేవుడు. భగవద్గీతలో. లేదా చదువులో సుఖం ఉంది అనుకోండి, విద్యలో చదువులో సుఖం ఉంది అని చెప్పి ఉండేవాడు. ఇవన్నీ కూడా మన దేహయాత్రకి పనికొచ్చి, అపరావిద్యలన్నీ కూడా మన దేహయాత్రకి పనికొచ్చి, ఆత్మవిద్య, సద్విద్య, బ్రహ్మవిద్య, భూమా విద్య, దైవ విద్య, దానివల్ల ఆత్మవిద్య వల్లే ఆత్మ తెలియబడుతుంది. భూమము ఆ భూమా విద్య వల్లే భూమము తెలియబడుతుంది. ఏ వస్తువుని తెలుసుకున్నాక నువ్వు దుఃఖరహితుడు అవుతావో ఆ స్థితిని పొందు అర్జున. ఏ సుఖాన్ని పొందిన తర్వాత, ఏ శాంతిని పొందిన తర్వాత, ఏ ఆనందాన్ని పొందిన తర్వాత దానికి మించిన ఆనందం నీకు లేదని తెలుస్తుందో అట్టి ఆనందాన్ని పొందు. రాగద్వేషాలను తగ్గించుకో, ఆహారం జాగ్రత్తగా తిను. రోగానికి నువ్వు ఎలాగైతే మందు వాడతావో ఆకలి అనే రోగానికి అంతవరకు అన్నం తిను. నీ దేహాన్ని, నీ మనస్సుని ఆత్మజ్ఞాన సంపాదించడానికి కండిషన్లో పెట్టుకోనము. నువ్వు పొందవలసింది ఏదో ఈ దేహం ఉండగానే ఈ శవం భూమి మీద తిరుగాడుతున్నప్పుడే పొందు. అది శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని, భగవంతుడు చెప్పిన వాక్యాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవించు. అయితే మనకు దుఃఖం వస్తుందంటే బయట కారణాలు ఏమీ లేవు. ఏ మానవుడికి దుఃఖం వచ్చినా బయట అసలు కారణం లేదు. దుఃఖం కర్తృత్వంలో ఉంది, దుఃఖం అజ్ఞానంలో ఉంది, దుఃఖం అహంభావంలో లేదు. ఎక్కడ కర్తృత్వం లేదో, ఎక్కడ అహంభావం లేదో, ఎక్కడ వ్యక్తిభావం లేదో అక్కడికి మనం చేరుకుంటే, అక్కడికి రీచ్ అయితే దుఃఖరహితిని పొందుతాం. బ్రహ్మముకు కర్తృత్వం లేదు, బ్రహ్మముకు వ్యక్తిత్వం లేదు, బ్రహ్మముకి అహంభావం లేదు. అంటే ఎక్కడ ఏ వస్తువుకి కర్తృత్వం లేదో ఆ జీవుడికి కర్తృత్వం ఉంది, కానీ బ్రహ్మముకి కర్తృత్వం లేదు. ఏ వస్తువుకి అయితే కర్తృత్వం లేదో అక్కడ నువ్వు చేరుకోగలిగితే అప్పుడు నువ్వు దుఃఖరహిత తీసిన అంటే సారోలెస్ టైప్ పొందుతావు. దానికి జీవన విధానం భగవంతుడు చెప్పాడు గీతలో. జీవన విధానం అని చెప్పాడు. జీవన విధానం, ఎదటివాడు సంతోషాన్ని సంతోషంగా చూసుకో, ఎదటివాడు ఆనందాన్ని ఆనందంగా చూసుకో, ఎదుటి వాళ్ళని అఘోరపరచకు గౌరవించు. ఎదుటి వాళ్ళని గౌరవిస్తే నీకు గౌరవం పెరుగుతుంది, ఎదుటి వాళ్ళని అఘోరపరిస్తే నీకు అగౌరవం పెరుగుతుంది. ఎదుటి వాళ్ళని భయపెట్టకు, ఎదుటి వాళ్ళలో నీ భయపడకు. రాగద్వేషాలని తగ్గించుకో, కామక్రోధాలని తగ్గించుకో. అంటే కంచిస్వాముల వారిని ఈ మధ్యన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే మామూలుగా శంకరాచార్యుల వారి ఉద్దేశం ఏంటంటే, ఆది శంకరాచార్యుల వారి ఉద్దేశం, ఈ పీఠాధిపతులు అందరూ కూడా వీళ్ళు సంస్కృతం బాగా చదువుకుంటారు, ఉపనిషత్తులు చెప్పమంటే బాగానే చెప్తారు, కానీ వీళ్ళందరూ జ్ఞానులు మటికి కాదు. వీళ్ళు రామకృష్ణ పరమహంసులాగా, సాయిబాబాలాగా, రమణ మహర్షిలాగా, దత్తాత్రేయులాగా జ్ఞానులు మటికి కాదు. పండితులు మనం నమస్కరింపదగిన వాళ్ళే, మన మతానికి ప్రతినిధులు, శాస్త్రాన్ని బాగానే చెప్తారు. అయితే వాళ్ళు బ్రాహ్మీస్థితి పొందిన వాళ్ళు కాదు, కానీ మనం నమస్కరింపదగిన వాళ్ళు. అరిషడ్ వర్గాలు దాటిన వాళ్ళు, ఒక వ్యక్తి పీఠాధిపతి అయినంత మాత్రం చేత అరిషడ్ వర్గాలు దాటారని అక్కడ లేదు. వాళ్ళు టీచ్ చేస్తారు, భగవద్గీత చెప్తారు, ఉపనిషత్తులు చెప్పమంటే ఉపనిషత్తులు చెప్తారు. అంచేది ప్రతి పీఠాధిపతి గారి షెడ్ వర్గాలను దాటి వెళ్ళాడని అనుకోలేదు, కానీ సంస్కృత భాష బాగా నేర్చుకుంటారు. మనం లెక్కలు ఇంగ్లీష్ నేర్చుకున్నట్టు. కానీ ఆయన్ని జైల్లో పెట్టకూడదు. హౌస్ అరెస్ట్ చేయొచ్చు, ఏదైనా పొరపాటు ఉంటే హౌస్ అరెస్ట్, ఇంట్లో అరెస్ట్ చేయొచ్చు, కానీ జైల్లో పెట్టకూడదు. అంటే పెద్దవాళ్ళు, ఒక వ్యక్తి 199 మంచి పనులు చేస్తున్నాడు అనుకోండి, ఒక వ్యక్తితో కాదు ఏదైనా పొరపాటు పని చేసి వాళ్ళని గౌరవంగానే నిర్బంధించాలి, కానీ అఘోరంగా నిర్బంధించకూడదు. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది, పెద్దవాళ్ళని ఏదైనా పొరపాటు చేస్తే అవసరస్తులు పెట్టాలి, కానీ ఒక కామన్ మ్యాన్ తీసుకెళ్లి జైల్లో పెట్టినట్టు పెట్టకూడదు. అని ఇవన్నీ కక్షలతోటి, కార్పణ్యాలతోటి చేయించుకునే పనులు, వైరం వల్ల వచ్చినటువంటి ఈ పనులు ఇవన్నీ కూడా. ఆయన్ని అలాగా 3 కోట్లు ఖర్చు పెట్టారు ఆయన జైల్లో పెట్టడానికి. 3 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ 3 కోట్లు ఎవరి డబ్బు? ప్రజల డబ్బు. ఒక సన్యాసిని జైల్లో పెట్టడానికి 3 కోట్లు ఖర్చు పెట్టారు. అంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. అంటే ప్రజల డబ్బు ఎలా పాడు చేస్తున్నారో మనకు తెలుస్తూ ఉంటుంది. బాధ్యత లేదు, ఒక అకౌంటబిలిటీ లేదు. ఇప్పుడు స్వాములు వారు సమాజానికి ఉపయోగపడుతున్నారు. ఎక్కడో ఏదో స్టేజ్లో పొరపాటు జరిగితే జరగవచ్చు, అంచేత మామూలు నేరస్తుడిగా చూడకూడదు పెద్దవాళ్ళు. టు ఎవ్రీ హ్యూమన్, రాముడు చెట్టు చాటు నుంచి ఎవరినో చనిపోయాడని, వాళ్ళని చనిపోయాడని రాముడు దేవుడు కాకపోలేదు. కృష్ణుడు ధర్మరాజు చేత అబద్ధం చెప్పినంత మాత్రం కృష్ణుడు దేవుడు కాకుండా అవ్వలేదు. అంటే ఆ దేహం ఒక కొన్ని కొన్ని సందర్భాల్లో అలా రియాక్ట్ చేస్తుంది. అది దేహగతమైంది, అది దేహగతమైనది, అది దేహగతమైన చరిత్ర అది. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నా, ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషికి పీఠాధిపత్యం వచ్చినంత మాత్రం చేత, లేదా సన్యాసం తీసుకున్నంత మాత్రం చేత, అది అడగాలని ఓవర్కమ్ చేశాడు, అతిక్రమించాడని చెప్పడానికి వీల్లేదు. అలానే మనం గౌరవించదగిన వాళ్ళే వాళ్ళు. అందుకు మీకు నేను చెబుతా ఉంటాను, ఒక సన్యాసం తీసుకున్నంత మాత్రం చేత వాడు బ్రహ్మజ్ఞానం ఎక్కడ లేదు. తన కోరికలు తీర్చుకోవడానికే ముందు భగవంతుని ప్రార్థిస్తాడు. మనకి మన హృదయంలో ఒక నిజం ఉంది, ఇది హృదయ విద్య, ఇది ఆత్మ విద్య. మన హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజం దగ్గరికి వెళ్ళకూడదు. ప్రతి మనిషిని ఏదో వెలితి వెంటాడుతూ ఉంటుంది. ఏమిటండి అశాంతిగా ఉంటామండి, ఏం చెప్పలే పోతున్నాం. అశాంతికి కారణం ఏంటో చెప్పలే పోతున్నాం. పరిస్థితులు బాగున్నాయి, ఇంటికడ బాగుంది, ఏదో అశాంతిగా ఉంటుంది అంటారు కొంతమంది. ఈ జన్మలో కాదు, రాబోయే జన్మలో కూడా అశాంతి వాడిని అలా వెంటాడుతూ ఉంటుంది, భయం వెంటాడుతూ ఉంటుంది. ఎంచదంటే వాస్తవ పరిస్థితి హృదయంలో ఏ వస్తువు అయితే మీకు నాకు జగత్తుకి సృష్టికి పంచభూతాలకి ఏ వస్తువు అయితే ఆధారంగా ఉందో, ఏది ఈ ప్రపంచానికి ఎంత సపోర్ట్గా ఉందో, దాని తాలూకు అనుభవం పొందే వరకు ఏదో ఒకటి విరిచి వెంటాడుతూనే ఉంటుంది. మనం ఏదో కోరికలు నెరవే భగవంతుని కోరికల కోసం ఏదోటి అడుగుతూ ఉంటాం. భగవంతుని మనకి ఏదో గుళ్ళోకి వెళతాం, నమస్కారం పెడతాం, మనకి తీరని కోరికలు ఉంటే ఏదైనా అడుగుతూ ఉంటాం. ఏదైనా కోరిక ఆ రకంగా భక్తి ప్రారంభం అవుతుంది. అసలు మనకు షేక్స్పియర్ మాట ఒకటి గుర్తొస్తుంది, ప్రేమ ఒకటే సమానంగా ఉంటుంది. షేక్స్పియర్ ఒక డ్రామాలో అంటాడు, ప్రేమ సమానంగా ఉంటుంది, మంచి సమానంగా ఉంటుంది. ఆదివారం ఒకలాగా, సోమవారం ఒకలాగా ప్రేమ ఉండదు. ఆదివారం ఒకలాగా, సోమవారం ఒకలాగా ఉండేది ప్రేమ కాదు, కామన్ అన్నాడు షేక్స్పియర్ డ్రామాలు. ఎంత వండర్ఫుల్ టీచింగ్! ఆదివారం ఒక రకంగానే, సోమవారం ఒక రకంగానే, మంగళవారం ఒక రకంగా ఉంటే అది ప్రేమ కాదే, అది కామం, అది మంచి కాదే, అది చెడ్డ. నిజమైన మంచివాడు ఎప్పుడు ఒక రకంగానే ఉంటాడు, చెడ్డ రోజుకో రకంగా ఉంటుంది. నిజం ఒక రకంగా ఉంటుంది, వెర్రి 1000 విధాలుగా ఉంటుంది, వెర్రి 1000 విధాలుగా ఉంటుంది. కానీ సత్యం 1000 విధాలుగా ఉండదు, అసత్యం 1000 విధాలుగా ఉండొచ్చు. అలా మంచి ఎప్పుడు యూనిఫారంగా ఉంటుంది, చెడ్డ యూనిఫారంగా ఉండదు. ప్రేమ సమానంగా ఉంటుంది ఎప్పుడు, కానీ కామం మటుకి మారిపోతూ ఉంటుంది. అప్స్ డౌన్స్ ఉంటాయి. హెచ్చుతగ్గులతో ఉండేది కామం, సమానంగా ఉండేది ప్రేమ. హెచ్చుతగ్గులతో ఉండేది చెడ్డ, సమానంగా ఉండేది మంచి అని షేక్స్పియర్ ఒక డ్రామాలో చెప్తాడు. వండర్ఫుల్ టీచింగ్. అది మన అనుభవానికి కూడా చూసుకుంటుంది, అది మన అనుభవానికి, మన అనుభవానికి మనం, వాళ్ళు కూడా అనుభవించి చెప్పిన మాటలు ఇవ్వండి. ఏదో పరీక్షలో రాయటానికి చెప్పిన మాటలు కాదు, మార్కెట్ కోసం చెప్పిన మాటలు కాదు, వాళ్ళు అనుభవించి అనుభవించి వాళ్ళ అనుభవాన్ని మనకు తీసిచ్చి చక్కటి భాషలో చెప్పారు. ఇవన్నీ కూడా కల్పించి చెప్పిన మాటలు కాదు, శిక్షణ కాదు, మార్కెట్ కోసం చెప్పిన మాటలు కాదు, ఎవరి చేత సన్మానాలు పొందటం కోసం చెప్పిన మాటలు కాదు. తన కోరికలు తీర్చుకోవడానికి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు. తర్వాత ఈ కోరికలు కొన్ని నెరవేరిన తర్వాత షిరిడి సాయిబాబా అనేవాడు, మీ కోరికలు నేను నెరవేరుస్తున్నాను, ఆ కోరికలు నెరవేర్చడం కోసం నెరవేర్చడం కాదు, మీ ముఖాన్ని భగవంతుడి వైపుకి చెప్పటం కోసం నెరవేరుస్తున్నానని చెప్పాడు. మీరందరూ ఏదైతే నేను కోరుకోవాలనుకుంటున్నానో అటువైపు మీ ముఖాన్ని చెప్పడానికి నెరవేరుస్తున్నానన్నమాట. కొంచెం తాయిలం పెడుతున్నాడు, మీ ముఖాన్ని మళ్లించడానికి కొంచెం తాయిలం పెడుతున్నాడు. ఎలా అంటే చూడండి, పిల్లలు మనం బడిలోకి వెళ్ళంటే పటికి బెల్లం ముక్క పెడతాం, లేదా బెల్లం ముక్క పెడతాం, లేదా శనక్కాయలు ఏదో పెడతాం, బడిలోకి పంపడం కోసం పెడతాం. అలాగే మీరు ఏ మోక్షం, ఏ మోక్ష స్థితిని పొందాలని, ఏ ఎటువైపు మిమ్మల్ని ఉంచాలి, మోక్షం ఆ నిర్వాణ స్థితికి మీరు చేరుకోవాలి, మోక్ష ఆ పూర్ణస్థితిని మీరు చేరుకోవాలి. మీ మనస్సు అటు ట్రైనింగ్ ఇవ్వటానికి, అటు మళ్లించడానికి తాత్కాలికంగా లోకానికి సంబంధించిన కోరికలు మేము నెరవేరుస్తున్నాం, కానీ దాని గమ్యం అది కాదు, దాని ప్రయోజనం అది కాదు. మన పిల్లలకి బళ్ళోకి వెళ్ళమని మిఠాయి ఏదో ఇస్తాం, బెల్లం ముక్క ఏదో ఇస్తాం, బెల్లం ముక్క ఇవ్వడం కోసం బెల్లం ముక్క ఇవ్వం, బళ్ళకి పంపడానికి ఇస్తాం. అలాగే ఈ మధ్యన ఒక పెద్ద మనిషి అడిగాడు, భగవద్గీత పొడుగున కర్మఫలం, కర్మఫలం మీద మనస్సును పెట్టుకోవద్దు, కర్మఫలోత్సాహిగా ఉండు, ఫలాన్ని కాంక్షించొద్దు, ఫలం వద్దని కృష్ణుడు చెప్పాడు కదా, మరి 18వ అధ్యాయానికి ఈ ఫలం, 16వ అధ్యాయానికి ఈ ఫలం, 15వ అధ్యాయం చదివితే మరి ఈ ఫలం గురించి కూడా మళ్ళీ పురాణాల్లో ఎందుకు చెప్పారు. కృష్ణుడు చెప్పింది కరెక్టే, అది పారమార్థిక సత్యం. అది 15వ అధ్యాయం చదివితే ఈ ఫలం, 13వ అధ్యాయం చదివితే ఈ ఫలం, ఎందుకు మనకు పురాణాలు అలా చెప్పినాయి అంటే మన చేత చదివించడం కోసం మన కోరికలు ఉన్నాయి కాబట్టి. ఆ కోరిక కోసం అది చదువుతుంటే, ముందు కోరిక పెట్టుకుని అది చదువుతుంటే ఎంతో కొంత అర్థం అవుతుంటే ఆ డిజైన్ల స్టేట్కి వెళ్ళి ముందు కోరికతోడే ప్రారంభిస్తాం సాధన, కోరికతోడే ప్రారంభించవచ్చు భాగవతం అధ్యయనం చేయటం. అది చదవగా చదవగా దాని పిండి మనకు తెలుస్తూ ఉంటుంది, దాని లోతులు తెలుస్తూ ఉంటాయి, మన హృదయంలోనే వెలుగు అందిస్తూ ఉంటుంది. అది డిజైర్తోటే ప్రారంభించిన డిజైర్లెస్ స్టేట్. ముందు కోరికతోడే ప్రారంభిస్తాం సాధన, కొడుకుతోడే ప్రారంభించవచ్చు భాగవతం అధ్యయనం చేయటం. అది చదవగా చదవగా దాని పిండి మనకు తెలుస్తూ ఉంటుంది, దాని లోతులు తెలుస్తూ ఉంటాయి, మన హృదయంలోనే వెలుగు అందిస్తూ ఉంటుంది. అది డిజైర్తోటే ప్రారంభించిన డిజైర్ల స్టేట్కి వెళ్ళిపోతాం. అంతే, మనం సమన్వయ శాస్త్రం చెప్పిన మాటలు ఒక అధ్యాయంలో ఒక రకంగా ఉండొచ్చు, మరి ఒక అధ్యాయంలో ఒక రకంగా ఉండొచ్చు, అని సమన్వయం చేసుకోవాలి, సమన్వయం చేసుకోవాలి. ఇక్కడ నువ్వు కోరికల కోసం చేసినా చివరికి ఏమవుతుందంటే ఈ కోరికలు నెరగ, ఈ కోరికలు నిస్తారత నీకు తెలుస్తుంది. ఈ పిల్లలు లేని వాళ్ళు పిల్లల్ని పెంచుకుంటూ ఉంటారు, మళ్ళీ ఆడే కోర్టుకి వెళ్ళిపోతూ ఉంటారు, ఎందుకు పెంచుకున్నారో బాబు, ఇరుచోడు బాధపడలేకపోతున్నారు అనుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఆడు కొన్ని ముట్టికాయలు తిన్నాక ఇంకా ఈ కోరికలు కూడా వద్దు, భగవంతుడి పాదాలు చేరిపోదు, భగవంతుడు ఐక్యం అయిపోవటం మనకు సుఖం అని ఆ స్టేజ్, మన భక్తి వల్ల ఒక ఆ స్టేజ్ వస్తుంది. ముందు కోరికలతో ఆవిడ ప్రారంభించిన మాకు ఏం వద్దు, నీ దయ చాలు, ఓ ఈశ్వరుడా నీ దయ చాలు, నీ ఆశీస్సులు చాలు, నాకు నాకేది మంచిదో, వీడు అడగటం మానేస్తాడు ఇంకా, నాకేది మంచిదో నాకంటే నీకే బాగా తెలుసు, నాకేది ఇవ్వాలనుకుంటున్నావో నువ్వే ఇయ్యి, నాకేది మంచిదో నాకంటే నీకే ఎక్కువ బాగా తెలుసు అనే స్టేజ్కి, అసలు నేను ఉంటే కదా, నువ్వే ఉన్నావు నేను లేను, నువ్వే ఉన్నావు నేను లేను, నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం, నీ తలంపే నా తలంపు అని చెబుతూ చెబుతూ నువ్వే నేను అనే స్టేజ్ వరకు వెళతాడు ఈ భక్తుడు. అప్పుడు కృప, ఆ కృప, ఆ దయ, భగవంతుడు దయ సంపాదిస్తే మనం అన్నీ పొందినట్టు. మన మాట అనగల, మన పొగరుబొత్తనం అడగల, మన మనస్సు అనగాలి. మన రోజు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం? చాలా ఎక్కువ మాట్లాడుతున్నాం. మన మాట అహంభావన, అహంభావన వల్ల మాట వస్తుందంటే ఆ మాటను ఆపు చేయాలి. అహంభావన కోసం మాట మాట్లాడితే అహంభావన పెరిగిపోతుంది. అహంభావన కోసం మనల్ని మనం గ్లోరిఫై చేసుకోవడం కోసం కొంతమంది వాళ్ళకి సొంత పని వస్తే కోట్లు ఖర్చు పెట్టేస్తారు, ఇతరులకు పైసా ఖర్చు పెట్టరు. వాళ్ళు గొప్ప పది మందికి తెలియటానికి కోట్లు ఖర్చు పెట్టేస్తారు, ఇతరుల కోసం పైసా పైసా కదా కాపీ కూడా ఇవ్వరు. వాళ్ళు గొప్ప పది మందికి తెలియటానికి కోర్సు తగలబెట్టేస్తారు. అది ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నీ నువ్వు మాట్లాడే మాట, నీ చేతుడు చేసే చేత, నీ అహంభావాన్ని, వ్యక్తిభావాన్ని, అజ్ఞానాన్ని, ఆ చీకటిని పెంచేటట్టుగా ఉండకూడదు నీ బిహేవియర్, నీ ప్రవర్తన. ఇతరులకు నువ్వు యూస్ఫుల్గా ఉండాలి కానీ యూస్లెస్గా ఉండకూడదు. ఇతరులకు నువ్వు ఏదైనా ఉపయోగపడితే ఉపయోగపడేలా ఉండాలి. నీ మాట ఇతరులకు ఉపయోగపడేలా ఉండాలి, యూస్లెస్గా మాట్లాడు. నువ్వు ఏదైనా పని చేస్తే ఇతరులకు యూజ్ఫుల్గా ఉండాలి, ఉపయోగపడాలి ఆ పని. యూస్లెస్ పని యూస్లెస్గా మాట్లాడొద్దు, యూస్లెస్గా పని చేయొద్దు. నువ్వు ఇదంతా బిహేవియర్ ప్యాటర్న్. జీవిత విధానాన్ని సరిచేసుకోకుండా జీవిత గమ్యమైనటువంటి బ్రహ్మమును తెలుసుకోలేదు. అంటే మనం ఏదో పొందుదాం ఏదో పొందుదాం, ఆ పొందే దాని మీద ఎంత శ్రద్ధ ఉందో, ఎంత ప్రేమ ఉందో, ఆ పొందే వస్తువు వస్తువు కూడా పొందే విధానం కూడా అంత ప్లెజర్ మనకి ఇవ్వాలి, అంత బ్రిస్, అంత ఆనందాన్ని కలగదు. మనోనాశనం మన జీవిత విధానంలోనే ఆ ఇంటెలిజెంట్ బిహేవియర్, ఇంపర్సనల్ బిహేవియర్, దాన్ని మనకు తెలియకుండానే మనస్సు నశిస్తుంది. అయితే మాట అహంభావ ప్రేరితంగా మాట వస్తుంటే ఆపు చేసేయాలి. అహంభావం కోసం మన అహంకారాన్ని గ్లోరిఫై చేసుకోవడం పని ఏదైనా చేయాలని కూడా పని ఆపు చేసేయాలి. ఇప్పుడు ఈ కంచి స్వాములారు ఆయన మనిషి మంచినే కాదంటాం లేదు, ఉదాహరణ చెప్తున్నారు. ఆయన పీఠం మీద, ఆ పీఠం మీద కూర్చుని ఆ మధ్యన ఎప్పుడుకో 50 సంవత్సరాలు అయింది. సెంట్రల్ నుంచి హోమ్ మినిస్టర్ని పిలిచాడు, ఇంకేమన్నా చీఫ్ మినిస్టర్ని పిలిచారు, ఇంకేమన్నా. మెడ్రాస్లో 2 కోట్లు ఖర్చు పెట్టారు ఆ ఫంక్షన్, ఎందుకు ఎవరు తిన్నట్టు. అయితే ఆయన సన్యాసి. మీ బోట్లు ఎవరైనా ధనవంతులు ఖర్చు పెట్టుకుంటే అది వేరే విషయం. సన్యాసి ఈ డబ్బు అంతా ఎవరు, భక్తులు ఇచ్చిందే కదా. అంటే ఆడంబరం కోసం మనం ఖర్చు పెడితే, అహంభావన కోసం కనుక ఖర్చు పెడితే ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం లేదు, ఎన్ని వ్రతాలు చేసినా ప్రయోజనం లేదు. ఎంచ ఈశ్వరుడు అంతర్యామ. నువ్వు మాట్లాడే మాటకు సాక్షిగా ఉంటాడు, నువ్వు చేసే పనికి సాక్షిగా ఉంటాడు, నీ చేతకి సాక్షిగా ఉంటాడు. అర్జున నువ్వేదైనా, అర్జునుడు అంటే నరుడు, నరుడు అంటే మనం, అది మనకు బోధిస్తున్నాడు. అర్జునుడు అంటే ఎవరు అనుకోకుండా మనమే. నరుడికి నారాయణుడు బోధిస్తున్నాడు, జీవుడికి దేవుడు బోధిస్తున్నాడు, అది ఎవరు అనుకోకుండా మనమే. అర్జున ఏ పని చేసినా నువ్వు వ్రతంగా చెయ్యి. వ్రతం అంటే ప్రీతి. ఇద్దరు కాఫీ కాశారనుకోండి, ఒకరు చాలా ప్రీతిగా కాస్తారు, ఇష్టంగా కాస్తారు కాఫీ. అంటే మనం ఇష్టంగా చేసి దాన్ని వ్రతం అంటారు. కొంతమంది కాఫీ కాస్తారు, అది శిక్ష కింద, ఇది పనిష్మెంట్ కింద కాస్తారు. ఈ గొడవ ఏంటి, కాఫీ కాసి గొడవ మనకు వచ్చింది అంటారనుకుంటారు. ఇష్టం లేకపోతే శిక్ష, ఇష్టంతో చేస్తే వ్రతం. అయితే నువ్వు వ్రతంగా చెయ్యి, నువ్వు పని నువ్వు ఇంటికాడ చేసుకునే పని కూడా వ్రతంగా చెయ్యి, శిక్షగా చేయకు, ఇష్టంగా చెయ్యి అని భగవంతుడు జీవుడికి బోధిస్తున్నాడు. అలాగే నీ కోరికలని, నీ కోరికలు నెరవేరచ్చు నెరవేరు, ఇలా కొంతకాలానికి నువ్వు భగవంతుని ఆరాధించగా ఆరాధించగా నాకు ఏమి వద్దు నీ దయ చాలు, నాకు ఏమి వద్దు నీ ప్రేమ చాలు, నాకు ఏమి వద్దు నీ హృదయంలో కొంత చోటు చాలు అనేటువంటి ఆ భక్తి తత్వం, భక్తి పెరిగే కొలది, భక్తికి మెచ్యూరిటీ వచ్చే వరకు. కొంతమందికి 90 ఏళ్ళు వయసు వస్తాయి, 80 ఏళ్ళు వయసు వస్తాయి, వాళ్ళ మాటలు వాళ్ళ చేతలు వాళ్ళ పద్ధతి చూస్తేనే 10 ఏళ్ళ పిల్లల్లా ఉంటారు. అలా మాటలో మెచ్యూరిటీ ఉండదు, పక్వత ఉండదు, ఆ చేతలో మెచ్యూరిటీ ఉండదు, ప్రవర్తనలో మెచ్యూరిటీ ఉండదు. వయసు చూస్తే 80 ఏళ్ళు వచ్చేస్తే 90 ఏళ్ళు వచ్చేస్తే శ్మశానానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉంటారు. అని కనుబొమ్మల మీద వెంట్రుకులు అంటారు వాళ్ళు. అంటే ఈ కనుబొమ్మ మీద వెంట్రుకులు మనం పుట్టినప్పుడు ఎలా ఉంటాయి, వలకాట్లోకి వెళ్ళినప్పుడు కూడా అలా ఉంటాయి. కొంతమంది ఎదగరు, చిన్నప్పుడు ఎలా ఉంటారో, 15 సంవత్సరాలు ఎలా ఉంటారో, 90 సంవత్సరాలు గ్రోత్ ఉండదు, ఆ బుద్ధిలో వికాసం ఉండదు. బుద్ధిలో ఏమి వికాసం లేకుండా, ఆ చైతన్య స్థాయి ఏమీ లేకుండా, ముద్దుల్లా బండల్లా. ఆప్యాయత అంటే ఏంటో, ప్రేమ అంటే ఏంటో, ఇష్టం అంటే ఏంటో, అవి ఏమీ తెలియకుండా, ఆ పరిపక్వత లేకుండా 90 ఏళ్ళు బతికి 100 ఏళ్ళు బతికి ఆ శరీరం కనుక చనిపోతే వాళ్ళు వెర్రివాళ్ళు అంటారు, ఇడియట్స్ అంటారు, వెర్రివాళ్ళు అంటారు, బుద్ధి లేని వాళ్ళు అంటారు, అయితే బుద్ధి చక్కు వాళ్ళు అంటారు. అంటే బుద్ధి మొగ్గలేదని అర్థం, బుద్ధి మొగ్గాలి. ఆ రకంగా మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి, దిద్దుకోవాలి, మళ్ళీ మనమే దిద్దుకోవాలి. సంస్కర్తలు కావాలను, సంస్కర్తలు కావాలను, సంస్కర్తలు కావాలను. ఇతరులను సంస్కరించేవాడు కాదు, వాళ్ళని వాళ్ళు సంస్కరించుకునేవాడు కావాలి. భగవాన్ అంటారు, ఎక్కడో మార్పు కదరా, నువ్వు మార్పు పొందాలి. ఇతరులో ఎక్కడో మార్పు తీసుకురావడం కాదు, నువ్వు మార్పు పొందాలి. ముందు నువ్వు చేంజ్ అవ్వు, ఇతరులకు చేంజ్ తీసుకురావడం కాదు, నువ్వు ఏదో నువ్వు చేంజ్ తీసుకురావు. ఎదుటి వాళ్ళకి నువ్వు ఏ శాంతిని ఇవ్వాలని అనుకుంటున్నావు, ఆ శాంతి నీ దగ్గర ఉండాలి కదా. ఎదుటి వాళ్ళకి నీ దగ్గర సంథింగ్ ఉంటే ఎదుటి వాళ్ళకి ఇవ్వగలవు. నీ దగ్గర ఏమీ లేకుండా నథింగ్లోంచి ఏమి వస్తుంది, ఏమీ రాదు. సంథింగ్లోంచి ఏదైనా వస్తుంది కానీ నథింగ్లోంచి ఏమీ రాదు అని నువ్వు భగవంతుని ఆరాధించగా ఆరాధించగా, జపించగా జపించగా, ధ్యానించగా ధ్యానించగా నీ మనస్సు పరిశుద్ధమవుతుంది, పవిత్రమవుతుంది. మనకు లోపల నుంచి గైడెన్స్ వస్తూ ఉంటుంది, మనకు తెలుస్తూ ఉంటుంది స్పష్టంగా. అంటే మన మనస్సుకి పరిపక్వత వచ్చినప్పుడు, మన మనస్సు ముగ్గుతున్నప్పుడు, మన మనసు మెచ్యూరిటీ వస్తున్నప్పుడు, మన మనసుకి విశాలత వచ్చినప్పుడు లోపల నుంచి, అప్పుడు లోపల నుంచి మనసు క్రమేపీ లోపల పరిశుద్ధం అవుతుంది, పవిత్రం అవుతుంది, ఎదుగుదల వస్తుంది, శాంతి దొరుకుతుందని లోపల నుంచి మనకు తెలుస్తూ ఉంటుంది, ఇతరులు చెప్పక్కర్లేదు. మనకు ఆ సుఖము, ఆ శాంతి, ఆనందం, మనం స్వతంత్రంగా ఉండగలగటం, మన శాంతి కోసం ఇతరుల మీద ఆధారపడకుండా ఉండటం కోసం, ఆ శాంతిగా ఉండటం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది లోపల. ఇంట్యూషన్ మన లోపల నుంచి వస్తూ ఉంటుంది. సుఖ సముద్రం, శాంతి సముద్రం, ఆనంద సముద్రం పొంగి పొంగి హృదయంలోంచి పొంగి 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 నీ సహస్రాన్ని ముంచేస్తున్నవయ్యా. ఎప్పుడు నువ్వు అహంభావరహిత స్థితి పొందినప్పుడు, నువ్వు అహంభావరహిత స్థితి పొందినప్పుడు జన్మరహిత్యం పొందుతావు.
ఆ స్థితి నీకు వచ్చినప్పుడు లోపలనే ఆ సుఖ సముద్రం హృదయంలో ఉంది. ఆ హృదయంలోనే సుఖ సముద్రం, శాంతి సముద్రం, ఆనంద సముద్రం పొంగి 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 నీ సహస్రాలను ముంచుతుంది. నీకు మెచ్యూరిటీ వచ్చినప్పుడు అప్పుడు నీ మాట అణిగిపోతుంది, నీ వాక్ అణిగిపోతుంది. నీ మాట అణిగిపోతుంది, నీ వాక్ అణిగిపోతుంది, నీ మనస్సు కూడా అణిగిపోతుంది. ఇవన్నీ అణిగిపోయిన తర్వాత నువ్వు అంతా ముద్దయిన తర్వాత జగత్తు జీవుడు ఈశ్వరుడు ఇదంతా ఒకటే ముద్దయిన తర్వాత అప్పుడు ఇదంతా ఒక ముద్దయిన తర్వాత నీ హృదయంలోని సముద్రం పొంగి ఆ సుఖ సముద్రం, శాంతి సముద్రం, ఆనంద సముద్రం పొంగి పొంగి సహస్రాన్ని ముంచుతా ఉంటుంది. అది నీకు అనుభవేకవేచ్చు. అని అనుభవానికి అందుతూ ఉంటుంది. అబో అప్పుడు భగవంతుడు చెప్పిన మాటకి నీ అనుభవానికి సమానంగా సరిపోతావు. ఓహో ఎంత వండర్ఫుల్గా చెప్పాడు. ఇప్పుడు మనకు అనుభవం వచ్చాక తెలుస్తుంది భగవంతుడు చెప్పింది మనం పొందింది ఒకటేని. ఇది వరకు భగవంతుడు చెప్పింది ఏదో పొరపాటు అనుకున్నాం. ఆ నీకు అనుభవం వచ్చాక ఇట్ ఇస్ టు బి రియలైజ్. పద్మజ ఒక రెండు నిమిషాలు అరుణాచల శివ చెయ్యి. మీరు అరుణాచల శివ టైం వేస్ట్ అయితే ఎందుకో ఒక నిమిషం చేయాలి. అంటే పనికి కూడా మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంటే మన పనేది మనం చేసుకుంటాం, తర్వాత సమాజక్షేమం కూడా కొంత పని చేయాలి. సమాజక్షేమం కోసం ఎందుకు పని చేయాలంటే అది మన ఆత్మజ్ఞానానికి, ఆత్మజ్ఞాన జ్ఞానానికి అంటే జ్ఞానోదయానికి సహకరిస్తుంది. అంటే కొంతమంది అంటారు అర్జునుడికి డైరెక్ట్గా ఆత్మజ్ఞానం పొందే అర్హత లేదు అని చెప్పి కర్మ గురించి చెప్పాడు అంటారు. అర్జునుడికి ఆత్మజ్ఞానం పొందడానికి అర్హత లేదు, ఈ పీఠాధిపతులకి మనక ఉందా? అర్జునుడికి జ్ఞానం పొందే అర్హత లేకపోతే ఇంకా మనము పీఠాధిపతులు మిగిలాం అనమాట. ఓ పీట వేసి కూర్చుంటే పీఠాధిపతి అంతకంటే ఏమి లేదు. పీఠాధిపతి అంటే ఓ పీట వేసేదే పీట మీద కూర్చోబెట్టాడు ఆడే పీఠాధిపతి. అంటే ఇప్పుడు కృష్ణుడు పని చేశాడు, రాముడు పని చేశాడు, జ్ఞానులు మహాజ్ఞానులందరూ పని చేసిన వాళ్ళే. అది వాళ్ళకి మనకి ఒకటి తేడా, వాళ్ళు లోక సంగ్రహం కోసం పని చేశారు. వాళ్ళు ఎక్కడ పని విడిచిపెట్టలేదు. అయితే మనలాగా మన ఏదో స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం కాకుండా వాళ్ళు పనిచేశారు లోక సంగ్రహం కోసం. మనకంటే ఎక్కువ కష్టపడి పనిచేశారు. అంటే మన స్వార్థం కోసం మనం ఎంతైతే పని చేసుకుంటామో అంతకంటే ఎక్కువ కష్టపడి పనిచేశారు ప్రతి జ్ఞాని కూడా. మనం ఆ స్పిరిచువల్ హిస్టరీ కనుక చూస్తే ఎందుచేతంటే మనం చేసే పని కూడా కర్మను కూడా యోగంగా చెయ్యాలి. కర్మను కూడా యోగంగా చేయాలి. కర్మను కూడా యోగంగా చేస్తే ఆ రకంగా కూడా మనకి ఆ చిటారు కమ్మ పరమస్థితిని పొందుతాం. అంటే అల్టిమేట్ స్టేట్ని పొందుతాం, పరమస్థితిని పొందే అవకాశం ఉంది. మనస్సు క్రమేపీ పరిశుద్ధం అవుతుంది. చేతకాడ జాగ్రత్తగా ఉండాలి, మాటకాడ జాగ్రత్తగా ఉండాలి. ఒక ఉపనిషత్తులో ఒక వాక్యం చెప్పాడు, నాకు ఆశ్చర్యం కలిగింటది. ఈ ఉపనిషత్తులో చెప్పి నాకు ఆశ్చర్యమైంది ఆ వాక్యం చదివినప్పుడు. మీరు జీవిత విధానంలో ఒక 100 సంవత్సరాలు జీవించు అనుకుండా అనుకుందాం పోనుసారిది. ఎలాగైనా మనం ఇందులో 100 సంవత్సరాలు జీవించేవాడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు అనుకుందాం ఊరికే మాట ఎలాగైనా జీవించాం కాబట్టి 100 సంవత్సరాలు జీవిందాం అని అనుకుంటున్నాం. ఈ 100 సంవత్సరాల కాలంలో కనీసం 1 గంటను అజాగ్రత్తగా ఉంటే జ్ఞాన సముపార్జనలో లేకపోతే నీ ప్రవర్తనలో నీ జీవిత విధానంలో నీ తీరులో 1 గంట అజాగ్రత్తగా ఉంటే ఈ 1 గంట అజాగ్రత్త 100 జన్మలకు కారణమవుతుంది. ఒక ఉపనిషత్తు చెప్తుంది. ఇది మనం నమ్మినా నమ్మకపోయినా 100కి 100 పాళ్ళు కదా. ఓన్లీ 1 అవర్. నువ్వు 100 సంవత్సరాల జాగ్రత్తగా ఉండక్కర్లేదు. వంద సంవత్సరాలు నువ్వు జీవించి ఈ వంద సంవత్సరాలు జీవితంలో ఒక్క గంట నువ్వు అహంభావపూరితంగా ఉంటే, ఒక్క గంట నువ్వు అజాగ్రత్తగా ఉంటే, ఒక్క గంట నువ్వు అశ్రద్ధగా ఉంటే, ఒక్క గంట నువ్వు రజోగుణంగా తమోగుణంగా ఉంటే, ఇది నూరు జన్మలకు ఒక్క గంట యొక్క అజాగ్రత్త నూరు రాబోయే జన్మలకి నూరు జన్మలకు కారణం అవుతున్న ఒక ఉపనిషత్తు. ఇది ఒక ఋషి చెప్పిన మాట, అందుకే మీకు రిపీటెడ్గా చెప్తున్నారు. ఒక ఋషి చెప్పాడంటే మన రాజకీయ నాయకులు చెప్పే మాటలాగా ఉండవు. రాగద్వేషరహితంగా వాళ్ళు దర్శించి చెబుతారు వాడు ఋషి అంటే. వాళ్ళ హృదయంలో ఉన్నది, వాళ్ళ హృదయంలో ఉన్న భాషను తొడిగి మళ్ళీ ఏమో పులిస్టాప్ కానీ కామా కానీ తేడా లేకుండా వాడు ఉన్నది ఉన్నట్టు జగత్తు వాడు దర్శించి చెబుతారు వాడు ఋషి. ఋషి అంటే దర్శించిన వాడు, ఆ చైతన్యాన్ని దర్శించిన వాడు. వాడే చైతన్యాన్ని దర్శించి వాడు అనుభవించి మనల్ని కూడా ఆ స్థితికి తీసుకెళ్ళటం కోసం అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ మెరిసీ, దయ వల్ల ప్రేమ వల్ల చెప్పటమే కానీ మార్కెట్ కోసం చెప్పే మాటలు కాదు, లేకపోతే వాళ్ళ పేరుని గ్లోరిఫై చేసుకోవడానికి చెప్పే మాటలు కాదు. వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే ఈ లోకంలోకి వచ్చి వెళ్ళిపోయామని మనం వెళ్ళిపోయామని ఇతరులు చెప్పుకోవాలని కూడా అనుకోరు వాళ్ళు, అట్టి వాళ్ళు. వాళ్ళకి లోకంలోకి వచ్చి వెళ్ళిపోయిన గుర్తు కూడా అక్కర్లేదు. పక్షి ఎగురుతూ ఉంటుంది, దాని దారి మనకు తెలియదు. ఈ దారి అంటే వెళ్ళిందని చెప్పలేము. ఋషులు కూడా అంతే. అసలు ఇంకోటి, ఈ అరిషడ్ వర్గాలు జయించి, ఈ రూపబుద్ధి నామబుద్ధి జయించి, ఈ దేహాత్మ భావన అన్ని జయిస్తే కానీ ఆ స్టేజ్కి వెళ్ళలేరు అసలు వాడు. ఒకవేళ ఏదైనా పొరపాటు చేద్దామన్నా బాడీ ఎలా చేయదు అసలు ఆ పొరపాటు చేయటం, అట్టిగా స్టేజ్ అది బాడీ ఎలా చేయదు అసలు. ఒక్క గంట ఈ ఉపనిషత్తులు చదివినప్పుడు నాకు గగురుపాట వచ్చింది. నువ్వు వంద సంవత్సరాలు జీవిస్తే ఒక్క గంట అజాగ్రత్తగా ఉంటే ఇది నూరు జన్మలు రాబోయే జన్మలు నీ నూరు జన్మల కారణం అవుతుంది సుమా. ఒక్క గంట, ఒక సంవత్సరం కాదు, ఒక్క గంట అజాగ్రత్తగా జీవిస్తే నూరు జన్మలు భవిష్యత్తులో నూరు జన్మలు రావడానికి ఈ గంట అజాగ్రత్త జీవితం నీకు పునాది పడుతుంది దీనివల్ల అని చెప్పాడు. అంటే దాన్ని బట్టి మన జీవితంలో ఎంత జాగ్రత్తగా ఎంత మెలకువగా ఉండాలో మనం చూసుకోవాలి. తర్వాత మనం సాధన చేయాలంటే పని కూడా అతిగా ఉండకూడదు, టైంకి భోజనం చెయ్యాలి, టైంకి నిద్రపోవాలి, తగు మాత్రంగా మన డ్యూటీ మనం చెయ్యాలి, అక్కర్లేని గొడవలకి మనం వెళ్ళకూడదు, మన పనికి ఇతరుల మీద ఆధారపడకూడదు. అలా చేస్తూ మిగతా టైం లేదర్ టైము నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయమని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. ఆహారంలో యుక్తంగా ఉండు, వ్యవహారంలో యుక్తంగా ఉండు, టైంకి నిద్రపో, టైంకి భోజనం చెయ్యి, టైంకి ఏదైనా ఎక్సర్సైజ్ తీసుకుంటే బాడీకి ఎక్సర్సైజ్ తీసుకో, అంతేకాని అన్నీ యుక్తంగా ఉండాలి. మధ్య మార్గంలో ప్రయాణం చెయ్యి, అతి పనికి రాదు. అయ్యే భగవంతుడి కృప, భగవంతుడిలోన దయ్యే, నువ్వు భగవంతుని ఆరాధించగా 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 భగవంతుడి యొక్క దయ, భగవంతుడి యొక్క కృప. అంటే చెరుగ్గడంతా దేవుడైతే చెరుగ్గడలో ఉన్న రసం గురువు. రమణ మహర్షి గారు చెప్తున్నారు, నువ్వు భగవంతుని ఆరాధించగా 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 జన్మల తరబడి, ఒక జన్మలో కాదు జన్మల తరబడి ఆరాధించగా ఆరాధించగా ఆ భగవంతుడిలోన దయాగుణం, ఆ భగవంతుడిలోన గ్రేసు, ఆ భగవంతుడు ఉన్నటువంటి కృపే శరీరం ధరించి వస్తున్నవి, అదే గురువు అని. అంటే భగవంతుడు శిక్షిస్తాడు కానీ గురువు శిక్షించడు. భగవంతుడు అంటే కర్తృరాజ్ఞయ, వాడు జడ్జదు, వాడు జడ్జిమెంట్ రాసేస్తాడు, అది కర్తృరాజ్ఞయ. ఇలాకది నీకు రక్షించగానే శిక్షించే దేవుడికి రెండు ఉంటాయి, శిక్షించే పని ఉంటుంది, రక్షించే ఈ గురువుకి రక్షించే పని కానీ శిక్షించే పని ఉండదు వాడి గురువు. అంటే భగవంతుడిలో ఉన్న కృప, భగవంతుడు అనే దయ్యే రూపం దాల్చి వస్తుంది, నువ్వు భగవంతుని ఆరాధించగా ఆరాధించగా అతని స్నేహాన్ని నీకు ఇస్తాడు. నీకు బోధించడమే కాదు, నీకేదో సద్దెట్టు ఆత్మ గురించి ఆత్మవిద్య గురించి బోధించడమే కాదు, నీకు చనువుతో నీతోటి చనువుగా ఉంటాడు. మీరు స్నానం చేశారా, భోజనం చేశారా, అందరూ బాగున్నారా అని అడుగుతూ ఉంటాడు. ఇలా ఎందుకు మీతోటి చనువుగా ఉంటాడు, మీ స్థాయికి వచ్చి తిరుగుతూ ఉంటాడు, మీ స్థాయికి వచ్చి నడుస్తూ ఉంటాడు, మీతోటి భోంచేస్తాడు. ఇవన్నీ చేస్తున్నప్పటికీ తాను ఎవడో తనకు తెలుస్తూ ఉంటుంది, గురువుకి తానెవడో తనకు తెలుస్తూ ఉంటుంది. ఆ ఆత్మస్థితిని పొందటానికి గురువు అంటే ఆత్మే, గురువు అంటే చైతన్యమే, గురువు అంటే బ్రహ్మమే, గురువు అంటే వెలుగే, గురువు అంటే శాంతే, గురువు అంటే సుఖమే, గురువు అంటే చావు లేని సత్పదార్థమే గురువు. అక్కడికి నేను తోలిగిపోవటానికి, అక్కడ తీసుకుపోవటానికి నీతో మాట్లాడుతూ ఉంటాడు, నడుస్తూ ఉంటాడు, నీకు తెలియదు అక్కడ తోలిగిపోతూ ఉంటాడు. ఈ లోపల ఆ గురుస్థితి పొందటానికి నీకే ఆటంకాలు ఉన్నాయో అవి నీకంటే గురువుకు బాగా తెలుస్తుంది. అక్కడ ఒకసారి బ్యాటరీ లైట్ వేసి చూపిస్తాడు, బ్యాటరీ లైట్ వేసి చూపించి నీ బలహీనతలు నీకు చూపించి, నీలో నుండి వేరుతనాన్ని చూపించి, నీలో నుండి వేరుభావన చూపించి, నీలోని సెపరేట్నెస్ చూపించి, చూపించడమే కాదు దాన్ని తొలగించుకోవడానికి తగిన శక్తినిచ్చి నీ స్వరూపాన్ని నువ్వు పొందటానికి ఏవైతే నీకు ఆటంకాలు ఉన్నాయో ఆటంకాలను స్లోగా స్టడీగా రిమూవ్ చేసుకుంటూ వస్తాడు వాడు గురువు. ఓ తోడేలునే ఓ కుందేలు, ఓ తోడేలు కుందేలు పందెం వేసుకున్నాయట్రు. పలానా చోటకి ఎక్కడి నుంచి నరసాపురం వెళ్ళాలి, ఎవరి ముందు వెళ్ళిపోతాం, నరసాపురం వెళ్ళాలి. అదే తోడేలకేమో కుందేలతోటి పని ఏంటండి, ఇద్దరు పందెం వేసుకున్నారు అక్కడ నరసాపురం వెళ్ళిపోవాలి, ఎవరి ముందు వెళ్తారో చూసుకుందాం. ఈ తోడేలు అందటిని కాయే అందటిని పందెం అంటే సరే వెళ్ళిపోయింది ఎక్కడికండి, ఏదో కొంతదూరం వెళ్ళిపోయిందండి. కుందేలు ముందే వెళ్ళిపోయింది, నరసాపురం పర్లాంగ దూరం ఉండాలి కదా, ముందు వెళ్ళిపోయింది, పరిగెట్టుకు వెళ్ళిపోతుంది కదా కుందేలు అండి. కుందేలు వెళ్ళినట్టు లేడు వెళ్ళినట్టు తాంబు నరసాపురం ఇంకా రెండు పర్లాంగ దూరం వెళ్ళిపోయింది. వెనక్కి తిరిగి చూస్తే తోడేలు కనపడుతుండదు. ఏంటి వెనక్కి చూస్తే తోడేలు కనపడుతుండదు అని కానీ చెప్పి ఇక్కడ రెస్ట్ తీసుకుందామని పడుకుంది వెనక అది నిద్రట్లో ఉంది, ఏదో కుందేలు తోడేలు నిద్రట్లో ఉంది, తోడేలు నరసాపురం వెళ్ళిపోయింది. ఇదేంటిది తాంబేలు నరసాపురం వెళ్ళిపోయింది, ఇది నిద్రలో తెలిసి వెనక్కి చూసుకుంటాం. ఇంకా రావటం ఏంటి, ఇది శుభ్రంగా నిద్రపోయింది, అది నరసాపురం వెళ్ళిపోయింది. అంటే దాని అర్థం ఏంటంటే మీరు అయ్యాగర్తగా లేకుండా పరిగెట్టుకు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోకూడదు. మీరు అసలు నెమ్మదిగా తాంబేలు వెళ్ళినట్టు వెళ్ళినా సరిపోతుంది, ఆ స్లోగా వెళ్ళినా అంటే దీని అర్థం ఏంటి, స్లో అంటే స్టడీ విన్స్ ద రేస్. మీరు పరిగెట్టి లేడిలాగా పరిగెట్టుకెళ్ళిపోకర్లేదు. ఐఎమ్ ఏ స్లో వాకర్, ఎవడు అబ్రహం లింకన్ చెప్తాడు, ఐఎమ్ ఏ స్లో వాకర్, నేనేమీ కంగారు పడ్డాను, నెమ్మదిగానే నడుస్తాను, ఆ తప్పనడు లేను, నెమ్మదిగానే నడుస్తాను. కానీ నడిచేటప్పుడు మళ్ళీ ఒక అడుగు ఎదురకేసి రెండు అడుగులు వెనక్కేసి ఆ స్వభావం నాకు లేదు, వెనక్కి తిరిగి చూడను. ఒక డెస్టినేషన్ నాకు నిర్ణయం అయ్యాక, ఒక నేను ఏది పొందాలనే గమ్యం నాకు నిర్ణయం అయ్యాక వెనక్కి అడుగైను, వెనక్కి తిరిగి చూడను, వెనక్కి మడం తెప్పను. ఐఎమ్ ఏ స్లో వాకర్, నేను నిజంగానే నడుస్తాను, నెమ్మదిగానే నడుస్తాను, కానీ వెనక్కి తిరిగి చూడను, నా మడం వెనక్కి తెప్పను అన్నాడు అబ్రహం లింకన్. ఈ తోడేలా, తోడేలు ఏంటిది, కుందేలు, తోడేలు చివరి కుందేలు కంటే ముందు తోడేలు వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయింది నరసాపురం, ఇది వెనక్కి చూస్తుందండి, ఇంకా రావటం, ఇంకా ఇది నిద్రలో ఉంది, అది వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయి అక్కడికి నరసాపురాన్ని కూర్చుంటే ఇది వెనక్కి చూస్తుంది, ఇంకా రావటం లేదు, అది నిద్రకి, ఇది నిద్రలో ఉండగా అది వెళ్ళిపోయింది. అంటే దీని అర్థం ఏంటంటే మీరు చేసుకునే పద్ధతి ఎట్లా చేసుకోండి, నెమ్మదిగానే చేసుకోవచ్చు, స్లోగానే చేసుకోండి, డైరెక్షన్ మట్టుకు రైట్ డైరెక్షన్ అవునా కాదా చూసుకోండి, ఏదో రోజుకి పొంది తీరుతారు. మరి డైరెక్షన్ మట్టుకు రైట్ డైరెక్షన్ ఉండాలి, రైట్ డైరెక్షన్, రైట్ థింకింగ్, రైట్ బిహేవియర్, రైట్ స్పీచ్, రైట్ యాక్షన్. భగవంతుని కృపే నీతో మాట్లాడుతూ ఉంటాడు, ఏం మనసు చిరగ్గా ఉంది అనుకుంటారు మీరు? నీతో మాట్లాడి నీ మనసును నిర్మలం చేస్తాడు, మీ మనస్సును ఏకాగ్రం పరుస్తాడు, మీ మనస్సును పవిత్రం పరుస్తాడు, మీ మనస్సును ఎక్కడికి తీసుకెళ్ళాక సమాయత్తపరుస్తాడు. మీ కూడా భోజనం, మీతోడు అన్నం తింటాడు, మీతో నడుస్తాడు, మీతో కూర్చుంటాడు. వాడే గురువు. వండర్ఫుల్. మీకు తెలియదు, మీరు అనుకుని ఏ మధ్యన మనస్సు ఏం బాగుంటాడు అనుకుంటాను. ఆ మనస్సును కూడా సరి చేసుకుంటూ పోతాడు. మీ పని కూడా వాడు చేసి పెడతా ఉంటాడు. కానీ మీరు మీ పని వాడు చేస్తున్నట్టు మీకు తెలియనివాడు, తెలియనివాడు ఏం చేద్దాం? అక్కడ కర్తృత్వం డోర్షిప్ లేదు. వాడి బ్రహ్మ, వాడు కర్తృత్వ రహితమైనది, డోర్షిప్ అహంభావ రహితమైనది, అజ్ఞాన రహితమైనది బ్రహ్మం. వాడే రూపం ధరించి వచ్చాడు గురువుగా. ఇక కాళ్ళు చేతులు తొడుక్కడు బ్రహ్మమే. కాళ్ళు చేతులు తొడుక్కొచ్చాడు, మనతోడు మాట్లాడడానికి ఓ నోరోటో తీసుకొచ్చాడు. నోరు ఉండాలి కదా మాట్లాడటానికి, అందుకు నోరోటు తీసుకొచ్చాడు. ఆ నోట్లోంచి ఏది మాట్లాడినా ఓ శాంతి జ్ఞానం జారి వాళ్ళతో ఉంటుంది. మహాప్రవాహం, ఆకాశ గంగ. జ్ఞానామృతం ఏ వాక్యానికి ఆ వాక్యమే. అయితే సీరియస్గా చెప్పడం, సీరియస్గా ఏదో కోపం బిగించి మామూలుగా నోరు మోకం ఎలా సీరియస్గా పెట్టేసుకుని క్వశ్చన్ మార్క్ కింద పెట్టేసుకుని ముఖం ఎలా పక్క తిప్పేసుకుని ఇలా చెప్పడు, సీరియస్గా చెప్పడు. మీతో ఆడుకుంటూ ఉంటాడు, మీతో నడుస్తూ ఉంటాడు. మీకేమి నొప్పి తలక్కుండా, మీకేమి నొప్పి కలగకుండా మీ మనసుకు పచ్చేటట్టు చెప్తాడు. సీరియస్గా ఏం చెప్పడు, మిమ్మల్ని సీరియస్లో ఉంచడు. గురువు టెన్షన్లో ఉండడు, మిమ్మల్ని టెన్షన్లో పెట్టడు. టెన్షన్ లేకుండా, టెన్షన్ ఫ్రీగా, యూ గోల్లెస్గా మీకు ప్రతి మాట మీకు డైరెక్ట్గా హార్ట్ టు హార్ట్ టాక్. మీ మెదడుతో సంబంధం లేకుండా, మీ ఇంద్రియాలతో సంబంధం లేకుండా, మీ మనస్సుతో సంబంధం లేకుండా, మీ ఇంటర్ప్రిటేషన్తో సంబంధం లేకుండా తన హృదయం నుంచి వచ్చింది మీ హృదయంలోకి పంపేస్తాడు వాడు గురువు. రెడీమేడ్, మీ కుకింగ్ పని లేదు, రెడీమేడ్ రెడీమేడ్. ఇప్పుడు రెడీమేడ్ బట్టలు వస్తున్నాయి చూడండి, ఇంకా మనం మిషన్ వాడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. డైరెక్ట్గా వెళ్ళిపోవడం, మనం ఆ చూసుకోవటం, ఇలా అలా వచ్చేయటం. అలా ప్రజెంట్ చేస్తాడు గురువు, అలా ప్రజెంట్ చేస్తాడు. అదే కంపేషన్, ఉన్నదే కంపేషన్. వాడికి ఎముకలు ఉండవు, వాడికి లోపల ఉన్నది మాంసం రక్తమే కానీ వాడికి ఎముకలు ఉండవు అసలు. అక్కడ ఆ కంపేషన్ ఇలా పనిచేస్తూ ఉంటుంది, మీతో నడుస్తూ ఉంటాడు. మీతో సమ్మీకి తెలియకుండానే మీ మనసుకు నిర్మలత్వం ఇస్తాడు, మీ మనసుకు పవిత్రత ఇస్తాడు, మీ మనసుకు ఏకాగ్రత ఇస్తాడు, మీ మనసును ఎరుకి ఇస్తాడు, మీ మనసుకు మెలుకుగా ఉండేటట్టు చేస్తాడు వాడు మమ్మల్ని. వాడి గురువు అయితే అది మీకు తెలియదు. గమ్యానికి వెళ్ళే వరకు మనకు తెలియదు. ఎప్పుడో పొందుతాం అనుకున్నాం ఈ సుఖం, అప్పుడే వచ్చేసిందంటే ఎప్పుడో శాంతి వస్తుంది అనుకున్నాం, అప్పుడే వచ్చేసిందంటే ఇంకో 1000 జన్మల తర్వాత ఆత్మజ్ఞానం వస్తుంది అనుకున్నాం, ఇప్పుడే వచ్చేసిందంటే వచ్చే వరకు మీకు తెలియదు. అలా చేసేవాడు గురువు. అది మీకు తెలియనివ్వడం. అంటే వైభవం ఎలా ఉంటుందంటే, నాకే కనుక అజ్ఞానం ఉంటే ఇతరులకు నాకు బోధించడానికి నా దగ్గర ఏమి లేదన్నాడు రమణ మహర్షి. నాకే కనుక అజ్ఞానం ఉంటే ఇతరులకు బోధించడానికి నా దగ్గర ఏమి లేదు. నేనే కనుక జ్ఞానినైతే బోధించడానికి, నేనే కనుక జ్ఞానినైతే నాకు బోధించడానికి ఇతరులు లేరు. ఆ సమత్వం చూడండి. అంటే నేను ఎవరినో ఉద్ధరించేస్తున్నాను, వాడికి జ్ఞాన బోధ చేసేస్తున్నాను, లోకాన్ని ఉద్ధరించేస్తున్నాను, వాడికి జ్ఞానం కలగజేస్తున్నాను. నేనే కనుక జ్ఞానం అయితే బోధించడానికి నాకు ఇతరులు లేరు. నాకు నేనే కనుక అజ్ఞానం ఉంటే నాకు బోధించడానికి, నేను బోధించే సబ్జెక్ట్ లేదు. నేనే కనుక అజ్ఞానం ఉంటే నేను చెప్పేది ఏమి లేదు ఇతరులకి. ఒకవేళ నిజంగా నేను జ్ఞానినైతే నేను బోధించడానికి నాకు ఇతరులు లేరు. అంటే ఆటోమేటిక్ ఎక్స్ప్రెషన్, ఆటోమేటిక్గా పనిచేస్తూ ఉంటుంది. అందుకే నేను బోధిస్తున్నామనే భావన ఉండదు అక్కడ. మనం టీచ్ చేస్తున్నామనే భావన అక్కడ ఏముండదు. ఇదే వాడిని ఉద్ధరించేస్తాం, వాడిని పవిత్రం చేసేస్తాం, వాడు ఏం చేద్దంటే
మనలో ఉన్న కుయుక్తులను చూడవు, మనలో ఉన్న కుతంత్రాలను చూడవు, మన శరీరాన్ని చూడవు, మన మనసును చూడవు, మన బలహీనతను చూడవు, మన వాసనను చూడవు. డైరెక్ట్గా గురువు హృదయంలో ఏదైతే ఉందో అది మన హృదయంలో ఉంది, సరిగ్గా దాన్నే చూస్తూ ఉంటాడు. మన ముఖాన్ని అటు తిప్పుతాడు, మన మనస్సును అటు తిప్పుతాడు, మన ఇంద్రియాలను అటు తిప్పుతాడు, అక్కడ అన్నిటికి సమకూరుస్తాడు. అక్కడలోకి మనం అక్కడ ఆ స్థితిలోకి, ఆత్మస్థితిలోకి, ఆ దైవ స్థితిలోకి మనకి తెలియకుండానే సర్జరీ లేకుండా మేరు కలుపుతాడు వాడు గురువు. ఈ ప్రక్రియలో మనకి ఏం తెలియదు లోపల చూడడం, మనం మనం మన హృదయంలో మన రంగు చూడడం, మన గుణం చూడడం, మన వాసన చూడడం, మన వీక్నెస్ చూడడం. లోపల మన హార్ట్ లేదుందో, మన హార్ట్ లేదుందా, ఆయన గురువు హార్ట్ లేదుందో, మన హార్ట్లో అదే ఉంది. డైరెక్ట్గా అక్కడ చూస్తూ ఉంటాడు. అక్కడ చూడటమే కాదు, మన మనస్సుని, మన ఇంద్రియాలని, మన బుద్ధిని అటు తిప్పుతాడు, అటు మళ్ళిస్తాడు, అటు ఏకాగ్రత కుదిరిస్తాడు. అక్కడ చేరుకునే, అక్కడ చేరి అక్కడ చేరమని చెప్పడమే కాదు, అక్కడ చేర్చుకునే వరకు మనకు వెంటాడుతాడు వాడి గురువు. బోయేవాడు జంతువుని ఎలా వెంటాడుకుంటూ వెళ్తాడో మన అజ్ఞానాన్ని అలా వెంటాడుకుంటూ వస్తాడు గురువు. లోపల ఎక్కడైతే ప్రశాంతత ఉందో, ఎక్కడైతే ప్రశాంతత ఉందో, ఎక్కడైతే శాంతి ఉందో, ఎక్కడే ప్రశాంతత ఉందో, ఎక్కడైతే వెలుగు ఉందో, అక్కడికి అక్కడికి తీసుకెళ్తానికి, ఆ లోయలోకి, హృదయక గృహలోకి, హృదయక లోయలోకి తీసుకెళ్ళటం కోసం ఎంత ఆ మెంటల్ మేకప్, ఆ ఎక్విప్మెంట్, ఆ మెంటల్ మేకప్, ఆ మైండ్ని ఎలా తయారు చేయాలి, ఎలా మొగ్గయ్యాలి అని చూసుకుంటాడు. లోపల ఉన్న వస్తువు ఎంత నిర్మలంగా ఉందో, ఎంత నిశ్చలంగా ఉందో, ఎంత ఏకాగ్రంగా ఉందో, ఎంత సమానంగా ఉందో, మన మైండ్ని కూడా అలా చేసి తదాకారం చేసి అందులో కలిపేస్తాడు వాడు దేవుడు. నీకేదో ఉపకారం చేస్తున్నావని నువ్వు అనుకోవాలని గురువు అనుకోడు, అలా అనుకుంటే గురువు కాదు. గురువు ఏదైనా మీకు ఉపకారం చేస్తున్నామని గురువు అనుకుంటాడు అనుకున్నాడు, గురువు కాదు. అంటే అక్కడ భిన్న భావన ఉంది, భేదభావన ఉంది, వేరుతనం ఉంది, వాడు గురువు కాదు. మిమ్మల్ని ఏదో ఉద్ధరిస్తామనుకున్నాడు ఎవడు గురువు కాదు. గురువు లోపల ఉంటాడు, బయట ఉంటాడు, పైన ఉంటాడు, కింద ఉంటాడు. గురువు అంటే బ్రహ్మమే అంతటా ఉంటాడు. గురువు లోపల ఉంటాడు, బయట ఉంటాడు. లోపల నుంచి నీ మనస్సును ఏం చేస్తాడంటే లోపలను గురువు లోపలికి లాక్కుంటూ ఉంటాడు, బయటను గురువు మనస్సును లోపలికి నెట్టుతాడు. అంటే ఏ రకంగా నేను బోధించాలో ఆ రకంగా బయటను గురువు నీకు బోధిస్తాడు, నీకు టీచ్ చేస్తా ఉంటాడు. నీ మనస్సుకి లో దృష్టి, లో చూపు కలగటం కోసం, ఆ లో దృష్టి కలగటం కోసం బయట నుండి బోధిస్తాడు, బోధించక్కడ ఆపు చేయడు. లోపల గురువు లోపలకు లాక్కుంటా ఉంటాడు. నిజమైన గురువు లోపల ఉన్నాడు. నిజమైన గురువే నీకు బయట ఉడికి కాళ్ళు చేతులు తొడుక్కుని వేషం వేసుకొచ్చాడు. ఈ బయటను గురువు ఉడికి బోధిస్తూ ఉంటాడు, లోపల గురువు లాక్కుంటాడు. బయటను గురువు నెట్టుతాడు, లోపల గురువు లాక్కుంటాడు. తను ఏ లోయలో ఉన్నాడో, ఎంత లోతుల్లో ఉన్నాడో, అంత లోతుల్లోకి నువ్వు వెళ్ళే వరకు, గురువు స్థితిని పొందే వరకు నిన్ను వెంటాడుతూ ఉంటాడు. బయట గురువు నెట్టుతాడు, లోపల గురువు లాక్కుంటాడు. ఇక్కడ గురువు అంటే, ఇక్కడ గురువు అంటే ఇక్కడ భగవాన్ చెప్పేది ఇప్పుడు కాలేజీలోనే, హై స్కూల్లో చెప్పి మాస్టర్లను కాదు, తను 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 ఏది ఏ దేని గురించి చెప్తున్నాడో అదే ఉండాలి వాడి గురువు. ఇప్పుడు గురువు అంటే ఇప్పుడు కాలేజీలో, హై స్కూల్లో చెప్పి అది కాదు. ఇక్కడ గురువు అంటే తను దేని గురించి చెప్తున్నాడో అది అయ్యి ఉండాలి వాడు. ఏదైతే యదార్థమో, ఏదైతే అన్ని అవస్థల్లో ఉంటుందో, ఏదైతే అన్ని కాలాల్లో ఉంటుందో. భగవాన్ అన్నారు, ఏమి ఈ లోకాలు, ఈ కృతయుగం, ద్వాపర యుగం, ఏమి ఈ యుగాలు? ఈ యుగం ఎన్ని లక్షల సంవత్సరాలు ఉంటుంది, ఆ యుగం ఎన్ని లక్షల సంవత్సరాలు ఉంటుందని చెప్తారు కదా పురాణాల్లోని. ఏమి యుగాలు, ఏమి లోకాలు, ఈ ప్రపంచాలు, ఇటువంటి ప్రపంచాలు, ఈ లోకం, పరలోకాలు, ఇందులో ఏమీ లేదు. ఆ బ్రహ్మము సత్యములో, పారమార్థిక సత్యములో, బ్రహ్మములో, చైతన్యములో నువ్వు ఏదిగా ఉన్నావో అందులో యుగాలు కూడా వరకు కెరటాలు బుడగలు అన్నాడు. ఇది కృతయుగం, మామూలుగా 100 సంవత్సరాలు 2 సంవత్సరాలు కాదు. సముద్రంలో కెరటం పుడుతుంది, కెరటం పైకి వస్తుంది, మళ్ళీ కెరటం అణిగిపోతుంది. అలాగే యుగాలన్నీ కూడా, అలాగే ఈ యుగాలన్నీ కూడా, ఈ కృతయుగం, ద్వాపరయుగం, ఆ బ్రహ్మములో, ఆ చైతన్యములో, ఆ మహాసాగరములో, శాంతి సాగరములో, ఆనంద సాగరములో, చైతన్య స్థితిలో ఈ యుగాలు ఏది, కొన్ని 1000 సంవత్సరాల యుగాలు కొడుకు ఆ కెరటం కింద వస్తుంది, పడిపోతుంది, మరి అక్కడే పడిపోతుంది. ఈ యుగాలన్నీ ఆ బ్రహ్మములోంచి మనం చూస్తుంటే, ఆ కోణంలో చూస్తే ఇవన్నీ కెరటాలు, బుడగలు, నురుగు అన్నాడు. అది ఆ చైతన్య స్థితి అటువంటిది. దేని గురించి నువ్వు భయపడక్కర్లేదు, భయరహితంగా ఉండు. ఈశ్వరుడు ఒకడు అన్నాడు, నువ్వు భయరహితంగా ఉండు, నువ్వు భయరహితంగా ఉండు. ఉన్నది ఒకటే, ఉన్నది ఒకటే, అది లోకం కింద కనిపిస్తాను, అందుకే నీకు భయం వేస్తుంది. ఉన్నది ఒకటే, అది ఉరికి నీకు అలా కనిపిస్తుంది, లోకం కింద, జీవుడి కింద, లోకం కింద ఏదో కనిపిస్తాను, ఉరికి నీకు కనిపిస్తాను అంతది. ఉన్నది ఏదో ఒకటే, ఉన్నది ఒకటే, అదే నీకు లోకం కింద కనిపిస్తుంది, అదే జీవుడి కింద కనిపిస్తుంది. ఉన్నది మటుకు ఒకటే, ఉన్న దాంట్లోనే ఇదంతా ఉరికి అలా కనిపిస్తుంది, అంత ఏమీ లేదు. ఉన్నదంతా ఒక్కటంటే ఒక్కటే. బ్రహ్మం ఎప్పుడు 2 కాలేదు, 3 కాలేదు, ఒక్కటంటే ఒక్కటే. ట్యాగూర్ అంటాడు గీతాంజలిలో, ఓ స్వామి ఎక్కడ భయం లేదో అక్కడికి నన్ను మేలుకెలుపు. ఎక్కడ భయం అనేది ఉండదో, ఏ స్థితిని పొందిన తర్వాత భయం అనేది ఉండదో, ఓ తండ్రి నన్ను అక్కడికి మేలుకెలుపు. ఇక్కడ భగవాన్ అంటున్నారు, నీ శరీరాన్ని నీ తల్లిదండ్రులు ఇచ్చారు. నీ శరీరాన్ని ఎవరు ఇచ్చారు? నీ తల్లిదండ్రులు ఇచ్చారు. జ్ఞానంలో జన్మ ఇచ్చేవాడు గురువు. నీ శరీరాన్నే, నీ శరీరాన్ని నీ తల్లిదండ్రులు ఇచ్చింది నీ శరీరమే. నీ శరీరానికి జన్మనిచ్చారు, కానీ గురువు జ్ఞానంలో జన్మిస్తాడు. జ్ఞానంలో జన్మిస్తే మళ్ళీ ప్లానెట్లోకి రావక్కర్లేదు. ఎడు చూసినా శాంతి, ఎడు చూసినా ఆనందమే, ఎడు చూసినా సుఖమే. గురువు అంటే ఏమి లేదు, బ్రహ్మజ్ఞానంలో జన్మనిచ్చేవాడు గురువు. అంటే దేహం, దేహంతో కూడిన గురువు నీకు అవసరం కాబట్టి వాడు దేహం ధరించి వస్తాడు. వాడికి దేహం అక్కర్లేదు, గురువుకేమి దేహం అక్కర్లేదు, నీకోసం దేహం ధరించి వస్తాడు. అంతేకాని గురువుకి దేహం అక్కర్లేదు. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. చైతన్యానికి దేహం అక్కర్లేదు, ఆత్మకి దేహం అక్కర్లేదు, జ్ఞానానికి దేహం అక్కర్లేదు. అజ్ఞానానికి దేహం కావాలి, అహంభావానికి దేహం కావాలి, కానీ చైతన్యానికి అక్కర్లేదు. చైతన్యానికి దేహంతో పని లేదు. వ్యక్తిభావనకి దేహం, జీవుడికే దేహం కావాలి, మనస్సుకి దేహం కావాలి. అది మనస్సు కూడా చెప్తుంది, ఈ దేహం నాదని. దేహం చనిపోయేటప్పుడు బాధపడేది కూడా మనస్సే. చైతన్యానికి ఏం బాధపడదు. చైతన్యానికి అక్కడ కర్తృత్వం లేదు, జీవుడికి కర్తృత్వం ఉంది. ఈ దేహం చనిపోయేటప్పుడు నా దేహం చనిపోతుందని ఆ దేహంతో వేరుపాటు వచ్చేది కూడా జీవుడే, ఆ ఏడ్చేవాడు జీవుడే. జీవలక్షణాలు నేను చెప్పు, జీవుడు ఉంటాడు. ఇప్పుడు మీకు ఏదైనా తలంపు వస్తుంది, మీకు బాగా అర్థం చేసుకోండి, సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ మీకు బాగా అర్థం కాకుండా మీరు ఇక చింగరతనంగా సాధన చేసినా ప్రయోజనం లేదు. ఇప్పుడు కుప్పనూర్పులో దూడల కింద ఉండకూడదు,
ఇప్పుడు మీకు ఏదైనా మీకు దుఃఖం వస్తుంది ఎప్పుడైనా ఏదో తలంపు వచ్చినప్పుడు దుఃఖం ఎలా వస్తుందంటే తలంపు రూపంలో వస్తుంది. గాఢ నిద్రలో ఎవరికి దుఃఖం ఉండదు, జాగ్రత్త అవస్థలోనే దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖం ఎలా వస్తుంది మీకు? తలంపు రూపంలో వస్తుంది, తలంపు రూపంలో వస్తుంది. ఆ తలంపును చూచేవాడు అక్కడ ఉంటాడు, ఆ తలంపును చూచేవాడు ఎవడని, ఆ తలంపును చూచేవాడే అహంకారం. వాడు చూసేస్తే తలంపు లేదు, మీకు ఇంకప్పటికప్పుడు దుఃఖం ఆరిపోతుంది. అంటే మీకు వచ్చిన తలంపు ఎంత నిజమో ఆ తలంపును చూచేవాడు కూడా అంతే నిజం. వీడిని తీసేస్తే అది కూడా పోతుంది. మీకు సబ్జెక్ట్ మీకు బాగా అర్థం చేసుకోండి. చూచేవాడు ఎంత నిజమో చూడబడేది అంతే నిజం. కొంతమంది అంటూ ఉంటారు మాకు రాముడు కనిపించాడు, కృష్ణుడు కనిపించాను. అది నిజమే, కనిపించవచ్చు. కానీ ఆ మనస్సు, ఆ రాముని చూసిన మనస్సు ఎంత నిజమో మనస్సు చేత చూడబడిన దేవుడు కూడా అంతే నిజం. మీకు ఆ దేవుడు వరమివ్వచ్చు. మీ మనస్సు ఎంత నిజమో, వరం కోరిన మనస్సు ఎంత నిజమో, వరం ఇచ్చిన దేవుడు కూడా అంతే నిజం. ఇది మీరు సబ్జెక్ట్ ఇది అర్థమవుతుంటే మీరు శోకరహిత స్థితికి ఇప్పుడే వెళతారు. ఆ తలంపును చూచేది కూడా అసత్యం. మీరు ఏదో తలంపు చూస్తాను కదా, మీకు ఏదో తలంపు వస్తుంది, ఆ తలంపు మీకు దుఃఖకారణం అవుతుంది. ఆ తలంపును చూచేది ఒకడు ఉన్నాడు, ఆ తలంపును వాడిని తీసేస్తే తలంపు లేదు. అంటే అంతర్యామి భగవంతుడు అంతటా ఉన్నాడు, భగవంతుడు హృదయంలో ఉన్నాడు, లోపల ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అదే మనం హృదయంలో ఉన్నాం, ప్రపంచం అంతా హృదయంలో ఉంది, జీవకోటి అంతా హృదయంలో ఉంది, ఈ పంచభూతాలు హృదయంలో ఉన్నాయి, స్వర్గాలు నరకాలు అంతా హృదయంలో ఉన్నాయి. మన లోపల ఏదో హృదయం ఉందనుకుంటున్నాం, మన లోపల ఏదో హృదయం ఉందనుకుంటున్నాం అంటే మనం కొన్ని లక్షల జన్మలించి ఇలా అలవాటుపడ్డాం. మనం లోపల ఉన్నాం, లోపల ఉన్నాం, లోపల ఉన్నాం. మన లోపల ఉన్న బుద్ధికి అర్థం అవ్వడం కోసమే కృష్ణుని కూడా మంత్రుడు జత కట్టి నేను కూడా నీ లోపల ఉన్నానండి. లోపల ఉంటాయి ఏంటండి? మన అందరం ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నాం? బయట ఉన్నాం, లోపల ఉన్నాం. అప్పుడు బయట ఉన్నాం, లోపల ఉన్నాం. మన అందరం లోపలే ఉన్నాం అని అనుకుంటున్నాం కదా, లోపల ఉన్నాం, లోపల ఉన్నాం, లోపల ఉన్నాం అని అనుకుంటున్నాం కదా. ఇలా మనం ఈ లోపల ఉన్నాం, లోపల ఉన్నాం బుద్ధి మనకు పోవటం లేదు. అంచేది ఆయన ఏం చేసాడు, మన చోట ఉండటానికి మనకు అర్థం ఇలా చెప్పడానికి నేను కూడా మీ లోపలే ఉన్నాడు. ఆయన అంతటే ఉన్నాడు, కానీ నేను మీ లోపల ఉన్నానని చెప్పాడు. ఎందుకు చెప్పాడు అలాగా? మనం లోపల ఉన్నాం అనుకుంటున్నాం కాబట్టి లోపల మనకు ఒక కేంద్రం చూపించాడు. కానీ అంతటా ఉన్నాడు, లోపల ఉన్నాడు కాబట్టి బయట లేడు అనుకోకండి, అంతటా ఉన్నాడు. కానీ మనం లోపల ఉన్నాం, లోపల ఉన్నాం, లోపల ఉన్నానే భావన మనకు బలపడిపోయింది కాబట్టి మనకు లోపల కేంద్రం చూపించాడు వాడు దేవుడు. ఎక్కడున్నాం మనం? సర్వంత్రి ఆమెన భగవంతుడు, భగవంతుడు అంతటా ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అంటే నీ లోపల ఉన్నానని చెప్తే బయట లేడు అనుకోకండి, అంతటా ఉన్నాడు, అంతటా వ్యాపించున్నాడు, అంతటా వ్యాపించున్నాడు. సర్వంతరి ఆమెన భగవంతుడే తన భక్తితో వాడు, నువ్వు అనేక జన్మలు భగవంతుడిని ఆరాధించగా 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 నీ ప్రేమకి కరిగి నీ భక్తికి కరిగి మనకున్న చదువు వల్ల కానీ, మనకున్న ధనం వల్ల కానీ, మనకున్న తెలివితేటలు కానీ భగవంతుడు స్వాధీనం అవ్వడు. భక్తి వల్లే భగవంతుడు కట్టుబడతాడు. మనకున్న భక్తి వల్లే భగవంతుడు కట్టుబడతాడు, భగవంతుడు స్వాధీనం అవుతాడు. కానీ మనకున్న తెలివితేటల వల్ల కానీ, మనకున్న లేకపోతే ధనం వల్ల కానీ, మనకున్నటువంటి చదువు వల్ల కానీ, మనకున్న అకాడమిక్ ఎక్సలెన్స్ వల్ల కానీ భగవంతుడు ఒక భక్తి వల్లే భగవంతుడు తెలియబడతాడు. ఒక భక్తికే శక్తి ఉంటుంది, భక్తికి మాత్రమే వాడు తెలియబడతాడు. భక్తిని పరిపక్వతను బట్టి సాక్షాత్కరిస్తాడు. అంటే నీ హృదయంలోనే ఉన్నాడు. మన దేహం ఎంత స్పష్టంగా మనకు తెలుస్తుందో, మన మనస్సు ఎంత స్పష్టంగా మనకు తెలుస్తుందో, మన మనస్సును పక్వం చేసేవాడు ఆయన. ఆ ఇంద్రియాలని మనస్సుని లోపలికి మళ్లించేవాడు ఆయనే, మనల్ని మొగ్గేసేవాడు ఆయనే, తర్వాత మనకు పరిపక్వత మెచ్యూరిటీ తీసుకొచ్చేవాడు ఆయనే. మెచ్యూరిటీ తీసుకొచ్చి మన హృదయంలో ఆత్మరూపంలో ఉన్న ఈశ్వరుడు మన హృదయంలోనే ఉన్నాడు. ఆత్మరూపంలో ఉన్న ఈశ్వరుడు మహా వెలుగు, మహాకాంతి, మహాశాంతి, మహాజ్ఞాని ఆ లోపల ఆ ఈశ్వరుడు మన హృదయంలో ఉన్నాడు కదా, హృదయంలో ఉన్న ఈశ్వరుడు మనకు ఎరుకులోకి వస్తాడు. అప్పుడు అనుకుంటాం ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు అనుకున్నాం, ఎక్కడే ఉన్నాడు అంటాడు. ఎప్పుడో తెలుస్తుంది, ఎప్పుడో తెలుస్తుంది అనుకున్నాం, ఇప్పుడే తెలుస్తుంది అంటాడు. అంటే గురువు దయ ఎలా ఉంటుందంటే కోటి జన్మల తర్వాత కానీ మనకు రాదనుకున్నది ఇప్పుడే వస్తుంది. ఆ గురువు దయ అట్టిది. వాడికి ఏదైనా సాధ్యం, ఏదైనా ఏదైనా సాధ్యమే. గురువు డిక్షనరీలో అసాధ్యం అంటే ఏమీ లేదు. నువ్వు 100 జన్మల్లో అనుభవించవలసిన ప్రారంభం అవసరమైతే ఒక జన్మలో ఆ ప్రారంభం అనుభవింపజేసి నీకు గోచరిస్తాడు వాడు గురువు. అంటే గురువు పని చేస్తున్నాడు. ఒకసారి మనకు అనిపిస్తుంది ఏంటి ఈ మధ్య మనకు గురువు దయ్యం కనపడుతున్నాడు, మనకి దేవుని దయ్యం లేదు, గురువు దయ్యం లేదు, ఎటు చూసినా కష్టాలు వచ్చేస్తున్నాయి. ఒకసారి మనకు అలా అనిపిస్తుంది, మనస్సు అంతా పుండైపోతుంది, దేవుడు వదిలేశాడు, మన గురువు మనల్ని వదిలేశాడు, ఎప్పుడు చూసినా అశాంతిగానే ఉంటుంది అని ఎప్పుడైనా మీకు అనిపిస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో అనిపిస్తూ ఉంటుంది, అనిపిస్తూ ఉంటుంది, నీకు అనిపిస్తూ ఉంటుంది కదా. అంటే నీకు అలా ఎందుకు అనిపిస్తుంది అంటే నీ లోపల అశాంతిని, లోపల సంస్కారాలని, లోపల విరిచి ఆ కిలిచి నీ బుద్ధికి తెలియజేసి బయటికి లాగి మంట పెట్టే వరకు విడిచిపెట్టడం వాడు గురువు. ఇప్పుడు కిరసనాల డబ్బాలో మూత ఉంది, మీరు ఆ కిరసనాల డబ్బా ఇంటికాడ పెట్టేసుకుంటారు కూడా మూత తీయకుండా, వాసన అలాగే ఉంటుంది. మూత తీసేసి ఎండలో పెట్టండి రెండు రోజులు, వాసన పోతుంది. అలా ఎండ పెడతాడు మిమ్మల్ని అవసరం అయితే గురువు, అది మీ మీద అయిష్టం కాదు, ఇష్టం మీదే. మీ మీద కోపం కాదు, అది ప్రేమే. గురువు కోపం కూడా మన మీద ప్రేమే. అలా మీ మనసుని ఎండ పెడతాడు, మీ మనసుని ఎండ పెట్టడానికి మీ మీద కోపం కాదు. ఆయన ఎక్కడికైతే తీసుకెళ్లాలనుకున్నాడు అక్కడికి మిమ్మల్ని సమాయత్తం చేయటానికి గురువు చేసే పని. మిమ్మల్ని మైండ్ డ్రై అప్ చేస్తాడు. అక్కర్లేదు, ఎక్కడో రేంత రాడాల్లో మనకు బలహీనత ఉంది అనుకోండి, అనుకోండి మాట్లాడచ్చు. అది మనకు తెలియటలేదు అనుకోండి, మనకు పక్వత వచ్చేసింది, మనం ముగ్గిపోయాం, మనం ఫిట్ అయిపోయాం అనుకుంటాం అనుకోండి, లోపల బలహీనత ఉంది అనుకోండి, సరిగ్గా బ్యాటరీ లైట్ అక్కడ వేస్తాడు. పెట్రోల్ మోసం లైట్ తెస్తాడు మనందరికి, పెట్రోల్ మోసం లైట్ సరిగ్గా ఎక్కడేస్తాడు మనకు తెలియకుండా, ముళ్ళు ఎక్కడుందో, ఆ బలహీనత ఎక్కడ ఉందా, వీక్నెస్ ఎక్కడ ఉందో తీసుకొచ్చే పెట్రోల్ మోసం లైట్ అక్కడ తీసుకెళ్తాడు దగ్గరగా, చూడవయ్యా అంటాడు. అంటే క్యాన్సర్ డబ్బులు కూడా ఓసారి తెలియదు, రెండోసారి 4-3 టెస్టులు చేస్తేనే ఒకసారి క్యాన్సర్ తెలియదు మనకి. క్యాన్సర్ కూడా ఓసారి మొదటి టెస్ట్లో తెలియదు, రెండోసారి 3 టెస్ట్ 4 టెస్ట్లో కానీ తెలియని క్యాన్సర్ డబ్బులు ఉన్నాయి. వాడు ఏం చేస్తాడు, అక్కడ తీసుకెళ్తాడు, ఏదో చేస్తాడు అక్కడ తీసుకెళ్తాడు. అంటే నీ పునర్జన్మ కారణం ఎక్కడుందో అది నీకు తెలియదు. నువ్వు మంచివారు, మీరందరూ మంచివాళ్ళే, తెలియక మనందరం రైట్ అయిపోయాం, ఫిట్ అయిపోయాం అనుకుంటారు. ఆ బ్యాటరీ ఆ పెట్రోల్ మోటార్ సైట్ ఎక్కడ తెస్తాడంటే మీకు బయట ఎక్కడైతే ఆ నలుసు ఉందో, ఎక్కడైతే నలుసు ఉందో అక్కడ తీసుకెళ్ళి నీ పునర్జన్మ హేతు ఎక్కడుందో, అక్కడ వ్యక్తి భావన ఎక్కడైతే ఊగిసలాడుతుందో, అహం భావన ఎక్కడైతే ఊగిసలాడుతుందో, ఆ దేహ భావన, ఆ దేహ బుద్ధి, ఆ శవ బుద్ధి ఎక్కడైతే ఊగిసలాడుతుందో, ఆ గ్రంథి ఎక్కడుందో అక్కడ తీసుకెళ్లి పెట్రోల్ మాసలు అయితే ఎందుకు వేస్తాడంటే నీ కళ్ళతోటి నీకు చూపించడానికి వేస్తాడు. నీకు చూపించి నేను విడిచిపెట్టేయడు, నీకు చూపిస్తాడు, దాన్ని తొలగించుకునే శక్తిని ఇస్తాడు, దాన్ని తొలగించుకునే పరిస్థితి కలగజేస్తాడు. ఒకసారి తలుపు సందని పట్టి నొప్పు, తలుపు సందని పెట్టి నొక్కుతాడు, ఎందుకంటే అది ఆ లోపల బలహీనత ఆయన పిండుతాడు, తడిగొడ్డను పిండుతాడు, తడిగొడ్డను పిండితేనే కానీ అందులో నీళ్లు కారవు. అంటే నీ అవసరమైతే నీ అక్కడ బలహీనతని పిండి దాన్ని తొలగిస్తాడు వాడే గురువు. గుడి అంటే ఏం లేదు, మన సర్జన్ వాడు, వాడు సర్జికల్ ఫింగర్స్. అది ఎప్పుడు చెయ్యాలో, ఎక్కడ చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఆ సర్జరీ ఆయన ముహూర్తం పెట్టుకుంటాడు. ఇప్పుడు ఎక్కడ సర్జన్లే మన కంగారు పడితే చేయరు, ఏమయ్యా నీకు రక్తం లేదు, ఒంట్లో రక్తం లేదు, నువ్వు కంగారు పడితే మేము ఆపరేషన్ చెయ్యం, నువ్వు బలం మీద చచ్చిపోవచ్చు అంటే ముందు రక్తం పట్టడానికి మందులు ఇస్తాం, సరే నన్నెల్లా ఆగాక చేస్తాను కంగారు పడితే వీళ్ళు ఎక్కడ సజ్జనులే కంగారు పడితే చేయరు, ఇంకా దేవుడైన సజ్జన కంగారు పడితే ఎలా చేస్తాడు, అలా చేయడు. వాడు సజ్జని చూసు ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఆ చేసే పద్ధతి ఎలా ఉండాలి, ఆ ప్రక్రియ ఎలా ఉండాలి, ముహూర్తం కూడా వాడే పెట్టుకుంటాడు వాడి గురువు. ఆ శుభముహూర్తం కూడా ఆయనే పెట్టుకుంటాడు. ఒకసారి అదే రమణ మహర్షి గారు చెప్పిన అన్ని పొల్లు మాటలు అనుకోకండి మీరు. గురువు అనుగ్రహంలో పడ్డవాడు పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క ఇది నేటికి నొరిపాడు సత్యము. ఇది నేకెడ్ ట్రూత్, నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ ట్రూత్, నేకెడ్ ట్రూత్, ఇది అల్టిమేట్ ట్రూత్, ఫైనల్ ట్రూత్, స్పిరిచువల్ ట్రూత్, స్పిరిచువల్ ట్రూత్, అల్టిమేట్ ట్రూత్. అది బైబిల్లో చెప్పినట్టు ఏ సత్యాన్ని నువ్వు తెలుసుకున్నాక, నీ తెలుసుకోవడానికి ఏదైతే మిగలదో, ఏ సత్యాన్ని తెలుసుకున్నాక నీకు రియల్ ఫ్రీడమ్ వస్తుందో అది అల్టిమేట్, అది ఫైనల్, అది సుప్రీం. దానితో సమానమైంది కానీ దానికి మించింది కానీ ఈ లోకంలో లేనే లేదు. అదే గురువు లోపల పనిచే లోపల ఉంటాడు. గురువు మనం విడిచిపెట్టేశాడు అనిపిస్తుంది ఒకసారి, ఏంటి ఎక్కడ పోయాడు, ఏంటి మన గురువు మన చెయ్యి వదిలేసాడా, మళ్ళీ మర్చిపోయాడా, మన గురువు ఎక్కడికి పోయాడని అనిపిస్తాం. మనం ఒకసారి గురువుని తిట్టేస్తాం పట్టుకునే, మనకి ఎప్పుడైనా అశాంతిగా ఉందనుకోండి మనమే తిట్టేస్తాం గురువుని, ఏంటి ఎంత అశాంతి వస్తుంది, ఈ గురువుని నమ్ముకున్నాం ఇదేంటి ఎంత గొడవ తీసుకొస్తున్నాడు, ఎంత అశాంతి తీసుకొస్తున్నాడు, మనమే తిట్టేస్తాం ఉంటాం. అంటే మన చిట్లు కూడా ఆయన ఏం అనుకోడు, ఆయన ఏదో పాపం వాళ్ళు అశాంతిగా ఉండి అలా తిట్టుకుంటున్నారు అని రియాక్ట్ అవ్వడం. ఒకసారి మన గురువుని మనమే తిట్టేస్తూ ఉంటాం, ఎక్కడ పోయేవారా ఈ మధ్యన కనబడతలేదు, మమ్మల్ని మర్చిపోయావా, మమ్మల్ని మర్చిపోయినా నోటికి వచ్చినట్టు తిట్టేస్తూ ఉంటాం. అలా దూరం వెళుతూ ఉంటాడు దూరం. అలాగే ఏం చేస్తాడంటే లోపల వాడికి దూరం ఎందుకు వెళ్ళిపోతాడంటే మనలో ఉన్న బలహీనతలేంటో మనకు తెలియటానికి కొంత టైం అలా ఇస్తూ ఉంటాడు. మన మనలో ఉన్న బలహీనతలు మనకు తెలిసే వరకు ఆగుతాడు, మనకు తెలిసే వరకు ఆగుతాడు. మీరు చాలా మంచివాళ్ళు, మీరు చాలా మంచివాళ్ళు అనుకుంటారు అనుకోండి, మీ చోడ మీ కోడలని అయితే గెల్లమంటాడు, లేకపోతే మీ కోడలని అయితే తిట్టమంటాడు, మీ కోడలనే తిట్టమంటాడు. మీకు ఎవరి మీద అయితే బాగా ప్రేమగా ఉందనుకోండి, మీకు ఎవరి మీద అయితే ప్రేమగా ఉందో వాళ్ళ చేత తిట్టిస్తాడు, వాళ్ళ చేత తిట్లు పెడితే వాళ్ళ మీద మోహం పోదు మీకు. అంచేత లోపల ఆధారాలు ఈ శరీరానికి, ఈ లోకానికి, ఈ వ్యక్తి భావనకి, ఈ మనస్సుకి లోపల ఏమైతే ఆధారాలు ఉన్నాయో అవి మనం కంగారు పడకుండా ఒక్కో ఆధారాన్ని ఓడగొట్టుకుంటూ వస్తాడు వాడి దేవుడు. ఈ పారాయణాలకు ఏమిటిలేండి, ఒక్కో అంటే ఈ శరీరానికి బంధించేది, లోకానికి బంధించేది, ఈ ప్రకృతికి బంధించేది, ఏ బలహీనత ఉందో అలా మనం ఇలా కలిపితే ఏదైతే ఓడదో అటువంటి దాన్ని, ఎటువంటి ఆధారం మీద మనం జీవిస్తున్నాం, నిజం కానిదానికి నిజమని జీవిస్తున్నాం, ఏ సపోర్ట్లు కూడా జీవిస్తున్నాం, ఆ సపోర్ట్లన్నీ చూస్తాడు. ఆ సపోర్ట్లన్నీ ఒక్కసారి పడగొట్టడం, మనం కంగారు పడతాం, భయపడతాం, పిచ్చోళ్ళు అయిపోతామని. అసలు శాస్త్రంలో ఉంది ఆత్మజ్ఞానం మాట వదిలేయండి, శివకేశవుల మధ్యన భేదం చూసి వాళ్ళు కూడా వెర్రివాళ్ళు, ఇడియట్స్ అని చెప్పాడు శాస్త్రంలో. శివుడు ఎక్కువవాడు లేదా కేశవుడు తక్కువవాడు, లేదా కేశవుడు ఎక్కువవాడు శివుడు తక్కువవాడు, దేవతల్లో భేదం చూసేవాళ్ళు కూడా మొద్దులు, వాళ్ళు ఇడియట్స్, వెర్రివాళ్ళు, దొన్నపోతులు. దేవతల్లో భేదం చూసేవాడు కూడా ఇడియట్స్ అని చెప్పాడు శాస్త్రంలో. అప్పుడు మనం బాగా బతికేస్తున్నాము, రోజులు బాగా వెళ్ళిపోతున్నాయి ఇలా అనుకోండి, రోజులు వెళ్తాం ఏంటండి. ఒక అహంకారానికి ఇంకో అహంకారానికి పేచీ రావడానికి పెద్ద ఒక కొన్ని క్షణాలు చాలు. ఇప్పుడు కంచి స్వాములారిని జైల్లో పెట్టారనుకోండి ఉదాహరణకి, ఈ జైలలితకి కంచి స్వాములారికి పూర్వం స్నేహం వాళ్ళకి, ఈవిడ ఎప్పుడైనా జయలలిత కూడా వెళ్ళి వాళ్ళు అక్కడికి వెళ్ళేది కంచె వెళితే ఎప్పటికీ ఆ కంచె వెళితే ఎప్పుడన్నా చూసి వచ్చేది. ఈ మధ్యన 6 నెలల కింద నుంచి వాళ్ళకి పేచీలు వచ్చి అన్సీన్ అని ఆ పేచీ కళ్ళకు కనపడదు, ఆ పేచీకి ఆ పేచీ కళ్ళకు కనపడదు, చెవులకు వినపడదు. ఒకవేళ చిన్న పొరపాటు కంచి సోములాడులు ఉంటే ఉండొచ్చు, కానీ దాన్ని పెద్ద చేశారు, దాన్ని పెద్ద చేశారు. ఆవిడకి తెలియకుండా ఇది జరగలేదు. ఆవిడకి ఆ జయలలితలో గుణం ఉంది. ఆవిడకి ఎవడ మీదైనా కోపం వచ్చిందా, బాగా కోపంగా ఉండి కొంగులను గెత్తకంటే ప్రమాదంగా ఉంటుంది. ఇప్పుడు కొంగులను గెత్తంది అనుకోండి, గెత్తంది అనుకోండి, అది ఇదే ఇదేంటి దాని ఏంటంటారు ఆంబోతుంది అనుకోండి, అసలే దాని కోపం అనుకోండి, ఆంబోతి దాని పడితే కొమ్ములు కూడా వాడిగా ఉన్నాయనుకోండి, ఎంతసేపు చంపేస్తాం అనుకున్న క్షణాల్లో చంపేస్తాం. అటువంటిది జయలలిత అసలే దానికి రజోగుణం, దాంతో పాటు అధికారం చేతిలో ఉంది, అధికారం చేతిలో ఉంది అంటే పుందేస్తున్న పట్టుకు. అది ఎవడో పాప కరుణానిధి ఎవడో ఉన్నాడు అక్కడ, ఆయన ఒక అద్రతిగాడు అద్రగాడు దొల్లించేసింది జైల్లోకి. బాబోయ్ నేను చచ్చిపోతున్నాను, బాబోయ్ నాకు 80 ఏళ్ళు వచ్చి అన్నాడు. 80 ఏళ్ళు అయితే 90 ఏళ్ళు జైల్లో పడచ్చు. కొమ్ములు వచ్చినటువంటి గిత్త అసలే గిత్తడు, ఆంబోతుడు అసలే ప్రమాదం. అసలు దాని కొమ్ములు వాడిగా ఉంటే కొమ్ములు అంటే ఏమన్నారంటే బాగా వాడిగా ఉన్నటువంటి కొమ్ములు గల గిత్త దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలో, బాగా కోపం గల స్త్రీ దగ్గర కూడా అంత జాగ్రత్తగా ఉండాలి. ఇలా పొడి చేస్తుంది పట్టుకుని ఆ కొమ్ములు లేకపోయినా పర్లేదు, కొమ్ములు ఉంటాయి వాళ్ళకి, అలాగే వాడికి పక్కన కొమ్ములాగా అధికారం వాడి చేతిలో ఉంది. ఎందుకంత డబ్బు, 3 కోట్లు ఖర్చు పెట్టింది, ఒక రాత్రిలో 3 కోట్లు ఖర్చు పెట్టింది. ఆవిడకి ఏమీ తెలియనట్టు శుభ్రంగా కృష్ణారామ అనుకుంటే ఇంట్లోంచి బయటకు రావట్లేదు, అది పత్రిక ఇక్కడ కనపట్టలేదు, ఫోటోగ్రాఫర్లు కనపట్టలేదు, జపం చేస్తేనే నాకు ఆ గొడవలు ఏం తెలియవంటాయి. ఈ మీడియాకి దగ్గర రావటం లేదు, శుభ్రంగా తలుపులే చేసుకుని జపం చేసుకుంటారు. దాన్నే అది కర్మే, అది కుకర్మ అన్నాడు గీత. నువ్వు ఏదైనా ఒకవేళ నువ్వు ఒకవేళ ఏదైనా ఏదో గొప్పల కోసం లేదా కీర్తి కోసం, ఇప్పుడు ఈవిడ కూడా కర్మ చేసింది ఆ స్వామివారిని, అది కూడా కర్మే, అయితే అది కుకర్మ. నీకు అర్థమవుతుంది, అది కుకర్మ. లోపల ఇంకోటి చెప్పాడు గీతలో, లోపల చెడ్డు ఉద్దేశం చెప్పు, లోపల చెడ్డు ఉద్దేశం పెట్టుకుని పైకి మంచి మాట చెప్పిన అది కుకర్మ. వండర్ఫుల్ టీచింగ్ భగవద్గీతలో, లోపల చెడ్డు ఉద్దేశం పెట్టుకుని పైకి ఒకవేళ నువ్వు మంచి మాట మాట్లాడినది కుకర్మ, కుకర్మ. నువ్వు ఒకవేళ లోపల కుయుక్తి పెట్టుకుని మనకు తెలియనివాడు పైగా, అంటే మనం ఏది ఆధారాలు చేసుకుని ఈ లోకంలో బతుకుతున్నామో, ఏది సర్వస్వం అనుకుని జీవిస్తున్నామో, వాళ్ళ చేత తిట్టిస్తాడు. ఏం చేత, వాళ్ళు తిట్టిపోస్తేనే కానీ వాళ్ళ మీద ఉన్న మోహం మనకు పోదు, మోహం పోతేనే కానీ జ్ఞానం రాదు. ఒకసారి మనం జీవితంలో ఎవరి కోసం అయితే కష్టపడుతున్నామో, ఎవరి కోసం అయితే మనం చెమట పట్టిలో పని చేస్తున్నామో, వాళ్ళే తిడతారు పట్టుకుని వాళ్ళు. ఏం చేత, ఆ తిట్లని తిడితేనే కానీ వాళ్ళ మీద ఉన్న మమకారం మనకు పోదు. అది కూడా ఒక సాధనలో భాగమే. అయితే గురువు చూస్తాడు చేయడు, ఎవడికి ఏ రకంగా ఏ ప్రక్రియ ద్వారా మనం ఆపరేట్ చేయాలో చూస్తూ ఉంటాడు. ఆయన చూసుకుంటాడు గురువు, నీ బలహీనతలను గురువు చూస్తాడు. అయితే నీ బలహీనత చూసి అది అది ఎలాగా నీ బయటకు లాగాలో చూస్తాడు, దాన్ని ఎలాగ కాల్చాలో చూస్తాడు, ఇవన్నీ తను చూసుకుంటూ ఉంటాడు. తర్వాత నీకు ఒక 1000 అలా వదిలేస్తాడు నీకు, 1000 జన్మలు పీడించే వాసనని ఒకసారి ఆయన చూపు ద్వారా కూడా పోగొట్టచ్చు. కథలకి దయ, గురి యొక్క మౌనం, మీరు శరీరంతో పొందే ఆత్మశాంతులు, ఆత్మానుభవములు, ఆ బ్రహ్మానందంలో బ్రాహ్మణ స్థితులు, ఇవన్నీ మీరు పొందొచ్చు. ఇవన్నీ ఎక్కడికి పోతాయి ఎక్కడ పోతాయని వాడి పూర్ణ కానివాడు, అన్ని కోరికలు నెరవేరిన వాడి జ్ఞాని. కోరికొన్నవాడు కర్మ నిష్కామ కర్మ చేయలేడు. అన్ని కోరికలు నెరవేరిన వాడే నిష్కామ కర్మ చేయగలడు. అన్ని కోరికలు జయించిన వాడే నిష్కామ కర్మ చేయగలడు. అంటే పోట్ల పోట్ల గెత్తు దగ్గర పోట్ల పోట్ల బాగా పోట్ల గెత్తు దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటారో. కోపం వచ్చిన స్త్రీ దగ్గర ఆ కొమ్ములు వచ్చిన కోపం ఉండి అధికారం చేతిలో ఉండి ఇటువంటి పనులు ఇందిరాగాంధీ చేసేది. మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు నెహ్రూ గారు ఇటువంటి పనులు చేయలేరు. ఆవిడకి ఏదో పదం పోతుందని ఒక్కసారి ఎమర్జెన్సీ పెట్టేస్తుంది. మన పురాణాల్లో రాసిన మట్లు అక్షర సత్యాలు. ఈ జయలలిత పనులన్నీ ఇందిరాగాంధీ కూడా చేసింది. అంటే ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరో తీసుకోకండి. అక్కడ ఉరికి సబ్జెక్ట్ చెబుతున్నాం మనం. వ్యక్తిగతంగా ఎవరో తీసుకోక్కర్లేదు. అంటే లోపల నుంచి పని చేస్తాడు. గురువు మిమ్మల్ని విడిచిపెట్టేసాడు అనుకోండి, అలా అనుకోకుండా లోపల నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటాడు, లోపల నుంచి పని చేస్తూ ఉంటాడు. అంటే మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో ఆయన చూసుకుంటూ ఉంటాడు. ఒకవేళ మధ్యలో దారి తప్పిపోయారనుకోండి, మీరు మధ్యలో దారి తప్పారు, మళ్ళీ మళ్ళించి తన తన హృదయంలోకి తన ఒడిలోకి తీసుకుంటాడు వాడిద్దరు. వివేకానందర వాడు కూడా రామకృష్ణ పరమహంస నిర్వాణ అయిన తర్వాత కొన్ని మహిమలకు ఆకర్షించబడి అటు వెళ్ళటానికి సిద్ధమైతే అందులోంచి మళ్ళించిన వాడు మళ్ళీ రామకృష్ణుడు. ఎంచదంటే మనం ఏదైనా పని చేయాలనుకోండి, దేహం ఉండాలి. మనం ఏదైనా పని చేయాలంటే ఏముండాలి? దేహం ఉండాలి. గురువుకి దేహంతో అవసరం లేదు. వాడు అనుకుంటే చాలు, వాడి గురువు. మనం ఏదైనా పని చేయాలంటే దేహం, దేహం లేకుండా మనం చేయలేము. గురువుకి దేహం అక్కర్లేదు. వాడు గురికే అలా అనుకుంటే చాలు, వాడు సంకల్పించుకుంటే చాలు, అంత అయిపోతుంది. అట్టివాడు గురువు. దేహంతో పని లేదు, మనలాగా దేహం ఉండక్కర్లేదు. వాడు సంకల్పించుకుంటే చాలు. గురువు సంపాదన సంకల్ప ఆ సంకల్పానుసారంగా కొండలు అడ్డొచ్చినా పర్వతాలు అడ్డొచ్చినా కొట్టుకుపోతాయి. ఇది మహాప్రవాహం, గురువు యొక్క దయ మహాప్రవాహం. అంటే దీనికి శాస్త్రంలో ఏం చెప్పారంటే గోదావరి నదికి వరద వచ్చినప్పుడు గడ్డి పలకలు కదా ఆంబోతులు కొట్టుకుపోతాయి, పెద్ద పెద్ద దొన్నపోతులు కొట్టుకుపోతాయి. మీరు వరద వచ్చినప్పుడు ఎప్పుడైనా చూడండి, పెద్ద ఇంత దొంగలు కొట్టుకుపోతాయి. ఏది వరద వచ్చినప్పుడు జంట అక్కర్లేదు మనం. ఆ దొంగను పది కలిసి ఆ దొంగను మామూలుగా మనం పది మంది కలిసి పైకి ఎత్తలేదు. అటువంటి దొంగలన్నీ ప్రవాహంలో కొట్టుకుపోతాయి. గురువు ఒక్కసారి సంకల్పించుకుంటే ఆ దొంగల లాంటి ఆ గడ్డి మేటిల లాంటి రాళ్ళు లాంటి మీ పునర్జన్మ హేతువుల్ని వరదొచ్చినప్పుడు గడ్డి పరకలు ఎలా తేలిగ్గా పోతాయో ఆ గురువు యొక్క గురువుకి దేహం లేకపోయినా ఆ టైంలో దేహం ఆ సంకల్పించుకోవటం వల్ల మీ బలహీనతలన్నీ అలా బల ఆ జల ప్రవాహంలో గడ్డి పరకలు కొట్టుకుపోయినట్టు మీ పునర్జన్మ హేతువులన్నీ కూడా గురువు అనుగ్రహంలో కొట్టుకుపోతాయి. అట్టిది గురువు యొక్క ప్రేమ. వాడు చెరిగ్గడ కాదు. చెరిగ్గడ దేవుడు అయితే చెరిగ్గడలో ఉన్న రసము గురువు. మామిడి పండు దేవుడు అయితే మామిడి పండులో ఉన్నటువంటి అంటే మామిడి పండు పైన తొక్క లోపలన్న ఆ టెంక ఆ రసము పీసు ఇవన్నీ కలిసి దేవుడు అయితే ఒక రసం మాత్రమే గురువు. అండ్ ఎస్సెన్స్ అంటే నేను కాదా నువ్వు రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నావు అనుకో, ఈ మహిమలని గొడవలని ఇటువంటి ఆకర్షణ పడిన వెళ్ళిపోతే నేను విడిచిపెట్టాడు. అదే పులి నోట్లో పడ్డ మాంసం మొక్క నేను విడిచిపెట్టాడు. ఒక అలాంటి ప్రేమించడం మానేస్తావు అనుకో గురువు, వాడి మీద నీకు ప్రేమ కలిగినట్టు చేస్తాడు. నేను వాడి చేత ప్రేమ కలిగినట్టు చేసి ఏ మావిడి తండ్రి ఇస్తూ ఉంటాడు నీకు. తన వైపు నీ మనసును ఆకర్షించుకుంటాడు, తన వైపుని నీ మనసును ఆకర్షించుకుంటాడు. నువ్వు ఏ రాంగ్ పాత్రలు వెళుతున్నావో రాంగ్ పాత్రలు వెళ్ళే ప్రమాదాన్ని నీకు చూపిస్తాడు. మీరు వెళ్ళి మార్గంలో ఏదైనా పాములు ఉంటే అక్కడ పాములు అని చెప్పి మీ పాత్రను మారుస్తాడు. వాడు గురువు. నువ్వు కాదు గురువు మీద నీకు ఆకర్షణ పోతున్నాను అనుకోండి, ఆయన మీద నీకు ఆకర్షణ కలిగేటట్టు చేసుకునేవాడు కూడా గురువే. వాడు గురువు. ఆ గురువు యొక్క వైభవం ఎలా ఉందో చూడండి. గురువు ఎప్పుడు సమానంగానే ఉంటాడు. గురువు సమానంగా ఉంటాడు. ఒకవేళ గురువు దేహాన్ని అదృష్టం వెంటాడుతుంది అనుకోండి, దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది అనుకోండి, వాడు స్టడీగానే ఉంటాడు. నాకు ఒక భగవద్గీత చెప్పాను, ఒక ఆయన చెప్పాడు ఆశ్చర్యం, రాజేంద్ర ప్రసాద్ గారు మనకు 10 ఏళ్ళు రాష్ట్రపతి చేశాడు. అది శీతాకాలం ఎప్పుడు నాకు గుర్తులేదు, కానీ ఒక నెలలాళ్ళు ఇక్కడ ఉండోడు హైదరాబాద్లో. అప్పుడు సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రి చేస్తున్నారు. సంజయరెడ్డి గారికి బాగా ఇష్టం రాజేంద్ర ప్రసాద్ అంటే. ఆయనేమో రాష్ట్రపతి, ఇదేమో చీఫ్ మినిస్టర్. శిష్టా సుబ్బారావు గారనే ఆ రోజుల్లో ఎస్ఎల్సీకి స్టేట్ ఫస్ట్ వచ్చాడు. ఆయన ఇంటర్మీడియట్లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు. క్రిస్టియన్ కాలేజీలో, మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఆయన ఇంగ్లీష్ ఎంఏ చదివితే కాంపోజిట్ స్టేట్లో 4వ కింద వచ్చాడు. కానీ ఆ ప్రారంభం ఏదో తేడా ఉంది, ఇంగ్లీష్ లెక్చర్ చేస్తాంటే ఆయనకి కళ్ళు పోయింది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఒక మాట చెప్పాడు, ఒక చోట రాశాడు. ఈ కళ్ళు పోయిన తర్వాత ఇంకా సికింద్రాబాద్లో మకాం పెట్టేసుకున్నారు ఆయన. ఆయనది కోనసీమ అమలాపురం దగ్గర ఉన్న సాకూరు, అమలాపురం హై స్కూల్లోనే చదివాడు. ఆయన భగవద్గీతలో చాలా డీటెయిల్గా స్టడీ చేసాడు, కానీ ఏదో జన్మాంతరంలో అక్కడ దేహానికి సంబంధించింది అనుకోండి కళ్ళు పోయింది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, సిస్టర్ సుబ్బారావు గారు రాశారు, రాజేంద్ర ప్రసాద్ అధికారంలో ఉన్నప్పుడు, అధికారం లేకపోయినా హైదరాబాద్ వచ్చేవాడు, అధికారం ఉండలో ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చేవాడు, నెల్లాడు బోలారంలో ఉండేవాడు. ఒక ఆయన ఎప్పుడైనా మర్చిపోయిన సంజయరెడ్డి గారు ఊరుకున్నారు కదా, వచ్చే వరకు లాక్కు వచ్చేవారు, మీరు ఇక్కడ ఉండాలని, హైదరాబాద్లో ఉండాలని. ఆయన జెంటిల్ మ్యాన్ ఎవరు, రాజేంద్ర ప్రసాద్. రాజకీయాల్లో అటువంటి వాళ్ళు ఎవరు దొరకరు మనకు. రాజేంద్ర ప్రసాద్ అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండరు. రాజకీయాల్లో ఉన్న అటువంటి వాళ్ళు అసలు రాష్ట్రపతి వీడికి రాలేరు. జెంటిల్ 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 మ్యాన్. ఆ జెంటిల్నెస్ అక్కడ ఆయనలో చూడాలి. ఏం చేద్దంటే, సిస్టర్ సుబ్బారావు గారు చోట రాశారు, నా చేత భగవద్గీత చెప్పించుకున్నవారు ఆయన, రోజు మధ్యాహ్నం టైంలో ఆయన భోజనం చేశాక ఒక గంట సేపు నన్ను కౌరమించేవారు, భగవద్గీత నా చెప్పించుకున్నారు. ఆయనలో నేను అబ్జర్వ్ చేశాను ఒకటి, ఆయన పదవులో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, పదవు లేనప్పుడు అలాగే ఉన్నాడు. నాకు ఏమి డిఫరెన్స్ కనపడలేదండి. ఆ రాష్ట్రపతి పదవి చేసినప్పుడు ఎలా ఉన్నాడో, పదవి లేనప్పుడు ఎలా ఉన్నాడు, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. పవర్ ఉన్నా పవర్లెస్గా ఉన్నా, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా, ఆయన మాట్లాడే పద్ధతి కానీ ఆ థ్యూరీ కానీ నాకు ఎప్పుడూ డిఫరెన్స్ కనపడలేదు. యూనిఫారంగా ఉంది రాజేంద్ర ప్రసాద్ బిహేవియర్ని సిస్టర్ సుబ్బారావు గారు రాశారు. ఇది చోట మనమే రోజుకో రకంగా ఉంటాం. ఇప్పుడు ఈ సినిమా యాక్టర్లో ఒకసారి స్టేజ్ మీద నవ్వాలి, ఆ డైరెక్టర్ నవ్వమంటాడు, ఇంటికాడ ఏ భర్తతోటో పేచి పెట్టుకొస్తున్నాడు, భర్తతోటో కోడలతోటో వాళ్ళతో పేచి పెట్టుకొచ్చింది అనుకోండి ఇంటికాడ, ఆ డైరెక్టర్ ఏం చేస్తాడంటే నవ్వు నవ్వు స్మైల్ స్మైల్ నవ్వు నవ్వు అంటే, ఇంటికాడ పేచి పెట్టుకొస్తుంది కదా, నేను పేచి పెడితే అప్పుడు నవ్వు బాబు కట్టో కట్టో కట్ట అంటాడు. ఫిలిం తీసేటప్పుడు కట్టో కట్టో కట్ట అంటాడు, అంటే నవ్వు కేసు మూడ్ రా, ఆ నవ్వు మూడ్ రావాలి. ఇంటికాడ చూస్తే పేచి పెట్టుకొచ్చింది, ఆ మూడ్ రావటం లేదు, అప్పుడు తిట్టేస్తాడు పట్టుకుని. పోనీ మొఖమేమో మరి ఆ నవ్వు నవ్వు ముఖం రావపోకుండా సినిమా తీస్తాడనుకోండి, మనం చూడం. అది అప్పుడు ఏమంటాడంటే, నువ్వు గదిలోకి వెళ్ళిపో, 2 నిమిషాలు మర్చిపోయి, నీకు ఎందుకు ఇంటికాడ ఏమైనా పేచీలు పెట్టుకొచ్చామో అది మర్చిపో, 2 నిమిషాలు ముఖం కడిగేసుకోమని మళ్ళీ జాగ్రత్తగా రా అంటాడు. అప్పుడు చేస్తాడనమాట. అప్పుడు తీస్తే కొంతమంది నవ్వమంటే నవ్వేస్తారు, ఇంటికాడ బాగా ఫ్రెష్గా వచ్చారనుకోండి సడన్గా నవ్వేస్తారనుకోండి, నవ్వు డైరెక్టర్కి నచ్చింది అనుకోండి, రైట్ తీసేయమంటాడు, అది నచ్చలేదు అనుకోండి కట్టో 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 అంటా ఉంటాడు. కొంతమంది ఏం చేస్తారంటే మనసులో దుఃఖంగా ఉంటారో ఆ శరీర ముఖం నవ్వుతూ ఉంటుంది, అది డైరెక్టర్ కనిపెట్టేస్తాడు, వద్దు బాబు అదేమి నవ్వు బాబు వద్దు అంటాడు, ఇది రాక్షసులు నవ్వుతుంది. పాపం ఇలాగ డబ్బు దండుగైపోతుంది వాళ్ళకి, డైరెక్ట్లు డబ్బు ఇలాగ కొంత పాడైపోతుంది. కొంతమంది సడన్గా తీసేస్తే ఫస్ట్ షాట్లోనే వచ్చేస్తుంది వాళ్ళకి. ఈ కట్టో కట్టని చోట చాలా డబ్బు ఖర్చు అయిపోతుంది, ప్రొడ్యూసర్కి డబ్బు ఖర్చు అయిపోతుంది. అప్పుడు లోపలికి వెళ్ళిపోమంటారు, గదిలోకి వెళ్ళిపోయి ముఖం కడుక్కుని ఒక 2 నిమిషాలు ఫ్రెష్ అయ్యి రమ్మంటారు. అంటే ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. మన మనసులో కోపం ఉందనుకున్నది ఆఫ్ చేసుకోలేము, కోపంలోకి వచ్చేస్తాం. మన మనసులో ద్వేషం ఉందనుకోండి, అది ముఖంలోకి వచ్చేస్తాం. మన మనసులో ఆనందం ఉందనుకోండి, అది ముఖంలోకి వచ్చేస్తుంది. ఏం చేద్దండి, శరీరం మనస్సుది, శరీరం ఎవరిది, మనస్సుది. అంటే మనస్సు యొక్క ప్రతి ఆ ప్రభావం శరీరం మీద, ప్రతి అవయవం మీద ఉంటుంది. ఒక కళ్ళు మీద కాదు, మెదడు మీద ఉంటుంది, ఈ ఫిజికల్ హార్ట్ మీద ఉంటుంది. ఈ శరీరం ఎవరిది, చైతన్యానికి కాదు, ఎవరిది, మనస్సుది, జీవుడిది. అయితే శరీరం చనిపోయినప్పుడు ఏడ్చేవాడు కూడా జీవుడే. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, రాజేంద్ర ప్రసాద్ విషయం గురించి చెప్తున్నాను. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, అధికారంలో ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. శిష్య సుబ్బారావు గారు ఆశ్చర్యం వేసింది నాకన్నది, ఆ వినయం కానీ ఆ పద్ధతి కానీ. ఏనుగు ఏనుగే, డబ్బు ఉన్నా ఏనుగే, డబ్బు లేకపోయినా ఏనుగే, అధికారం ఉన్నా ఏనుగే, అధికారం లేకపోయినా ఏనుగే. అక్కడ పెట్టాను, కింద పెట్టాను. ఒకటి మీరు తీసుకోండి, ఒకటి మీరు తీసుకోండి, ఒక ఫలం మీరు తీసుకోండి. ఆయనే జ్ఞాన ఫలం. అంచేత నీ లోపల బలహీనతలు చూస్తాడు, లోపల బలహీనతలు చూస్తాడు. ఆ బలహీనతలు నీకు జ్ఞానం సంపాదించడం నీకు అవి అడ్డొచ్చేస్తూ ఉంటాయి. అడ్డొచ్చేసినప్పుడు నీకు నొప్పి లేకుండా, నీ మనసుకు నొప్పి లేకుండా నేను ఎలిమినేట్ చేస్తాడు, రిమూవ్ చేస్తాడు. ఆయనే సర్దుకుంటే వెళ్ళిపోతూ ఉంటాడు, ఆయనే సర్దుకుంటే వెళ్ళిపోతూ ఉంటాడు, లోపల తీసుకుంటే వెళ్ళిపోతూ ఉంటాడు. తీసుకుంటే వెళ్ళిపోయి సరైన మార్గంలో నిన్ను పెడతాడు, రైట్ పాత్రలో పెడతాడు. హృదయ గుహకి వెళ్ళే వరకు నిన్ను తోలుకుంటూ పోతాడు, తోలుకుంటూ కొట్టడు, పచ్చగడ్డి చూపించి తీసుకుపోతూ ఉంటాడు. మిమ్మల్ని ఏం కొట్టడు, పచ్చగడ్డి చూపిస్తూ ఉంటాడు, పచ్చగడ్డి చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు దూడకు చూడు, పచ్చగడ్డి చూపిస్తే కూడా వచ్చేస్తుంది. అలా గురువు కూడా తన దయను చూపిస్తూ ఎవరిదై గుహలోకి మిమ్మల్ని నెట్టుకుపోతాడు. వాడు గురువు. అంచేత గురువు కృప లేకుండా నువ్వు ఎంత సాధన చేసినా ముగిస్తున్నావు, నువ్వు ఎంత సాధన చేసినా, ఎంత ప్రయత్నం చేసినా, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు చేసినా, ఎన్ని జిముక్కులు ఎన్ని జిముక్కులు చేసినా, ఎన్ని చిట్కాలు చేసినా, గురువు దయ లేకుండా నీకు ఆత్మజ్ఞానం రాదు. ఒకరి జిమ్ముక్కులు మీరు చేయొచ్చు, జిమ్ముక్కులు అంత మాత్రం చేసి మీకు జ్ఞానం రాదు. అయితే గురువు దయ ఎలా ఉంటుంది అని మీరు అడుగుతున్నాడు, అడిగేవాడు భగవాన్ అంటున్నారు. గురువు దయ అది మాటలకు అందదు, తలంపులకు అందదు, ఊహలకు అందదు, నీ సంకల్పాలకు అందదు. అట్టిది గురువు దయ. ఇట్ ఇస్ బియాండ్ ఇమాజినేషన్, ఇట్ ఇస్ బియాండ్ ఎక్స్ప్రెషన్, ఇట్ ఇస్ బియాండ్ స్పోకెన్ ఎక్స్ప్రెషన్, ఇట్ ఇస్ బియాండ్ రిటన్ ఎక్స్ప్రెషన్. నువ్వు అనుకున్నట్టుగా అది లేదు, అది ఎలా ఉండాలో అలా ఉంటుంది, కానీ నువ్వు అనుకున్నట్టుగా అది ఉండదు. అది నోటితోడు చెప్పలేము, రాసి చెప్పలేము, నోటితోడు చెప్పలేము, అది ఏదో సైగలు చేసి చెప్పలేము. అది అసలు మన మనస్సుకి అందదు, మన మనస్సుకి, మనస్సుకి కాదు మాటకు కూడా అందదు. అది అనుభవిక వైద్యం. ఒకసారి మీరు కంగారు పడకండి, మిమ్మల్ని ఇష్టం, మీకు బాగా ఇష్టమైన వాళ్ళు మిమ్మల్ని తిడతా ఉంటారు. అది మీ గురువు తిట్టిస్తున్నాడు, అది గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఆడమే మీకు మమకారం పోదు. ఆ స్తంభాలు ఓడకూడదు. మనకి ఏ ఊతాలు ఉన్నాయి కదా, సపోర్ట్లు ఉన్నాయి కదా. ఆ మనసు మనం ఏం చేస్తున్నామంటే, మన బతుకు మనసుకు సపోర్ట్లు పెట్టి బతుకుతున్నాం. ఆ మనసుకు సపోర్ట్లు తీసేస్తేనే కానీ మనసు హృదయంలో పడదు. హృదయం అంటే అంతర్యాముగా ఉన్న ఈశ్వరులకి ఐక్యం అది. ఆ సపోర్ట్ని గురువు ఏం చేస్తాడంటే, ఒకటి 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 ఓడగొడతాడు వాడి గురువు. ఆ ఓడగొట్టేటప్పుడు మనకు బాధ లేకుండా కూడా చూసుకుంటాడు. ఏదైనా బాధ ఇచ్చినా భరించే బాధిస్తాడు, కానీ భరించలేని భారిస్తాడు. బేరు చేసే పెయిన్ ఇస్తాడు, కానీ అన్బేరబుల్ పెయిన్ ఎవడు? కాదు మీరు ఎప్పుడైనా బాధ చేసినా మీరు భరించే బాధనిస్తాడు, కానీ భరించలేని బాధనకనే ఇవ్వడు, అది వేరు చేసే బాధనిస్తాడు, అనుజారుగులుగా ఇవ్వడు వాడి గురువు. అంచేది నువ్వు ఈ భౌతికమైన నిద్ర అజ్ఞానమైన నిద్రలోంచి అజ్ఞానం ఈ మనం చనిపోతున్నాం పుడుతున్నాం ప్రారంభం ఏది ఉంటే అది అనుభవిస్తున్నాం, పాప ప్రారంభం ఉంటే పాపం పుణ్య ప్రారంభం ఉంటే ప్రారంభం అనుభవిస్తున్నాం. ఇవన్నీ మనసు ఎంత నిజమో దేహం ఎంత నిజమో లోకం ఎంత నిజమో ఇవన్నీ వ్యవహారిక సత్యాలు కానీ పారమార్థిక సత్యం కాదు ఇది. అంచేత ఒక గాఢ నిద్రలో అజ్ఞానమైన నిద్రలో మనం ఉన్నాం, గాఢ నిద్రలో అజ్ఞానమైన నిద్రలో ఉన్నాం. ఈ అజ్ఞానమైన నిద్రలోంచి ఈ అహంభావన నిద్రలోంచి వ్యక్తి భావన నిద్రలోంచి మనల్ని మేలుకొలిపే వరకు గురువు మనల్ని వెంటాడుతూ ఉంటాడు. ఏంటంటే ఇప్పుడు మనం చనిపోయాక మనం మళ్ళీ పునర్జన్మలోకి వెళతాం, ఏదో జన్మలోకి వెళతాం, ఏ జన్మలోకి వెళతాం మనకు తెలియదు, గురువు చూసుకుంటాడు. మళ్ళీ ఆ జన్మలోకి వస్తాడు, నీ ఎవడో నాకు తెలియదు అంటాం మనం, గురువును మనకు తెలియదు అంటాం. గురువు ఆడు ఏం చేస్తాడు, ఆడి మీద మనం ఆయన ప్రేమించాం, ఆడి మీద ప్రేమ కలిగేటట్టు బాధ్యత కూడా గురువే చూసుకుంటాడు కొత్త జన్మలో. కాళిదాస అంటాడు, ఆ జన్మాంతరంలో నీకెంతో కొంత అనుబంధం ఉంటేనే కానీ, ఆ జన్మాంతరంలో అనుబంధం ఉంటే కానీ నీకు ఆ స్నేహం నిలబడదు, ఆప్యాయత కూడా నిలబడదు. జన్మాంతరంలో మనకు అనుబంధం ఉంటేనే జీవితం పొడుగునా ఆప్యాయత నిలబడుతుంది, ఆ స్నేహం నిలబడుతుంది, ఆ మాధుర్యం నిలబడుతుంది, ఆ స్వీట్నెస్ను కాపాడుకుంటుంది. అది ఇంకోటి ఆ గురువు కృప మీకు తెలియదు అనుకోకుండా ఒకసారి మనకు హృదయం తాకుతూ ఉంటుంది, తాకినప్పుడు ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. ఈ టచ్ చూడండి, ఈ టచ్ ఎలా తెలుస్తుందో ఆ గురువుకు హృదయంలోంచి అలా తాకుతూ ఉంటుంది, అది అంతర్యామగా ఉన్నాడు కదా గురువు, అది తాకుతూ ఉంటుంది, అప్పుడు మనకు ఊపిరి సరపదు. ఊపిరి సరపదు మన బలహీనతను మన బలహీనతను చూపించేవాడు గురువు. బాగా అర్థం చేసుకోండి, మన బలహీనతను చూపించేవాడు గురువు. ఆ బలహీనతను తొలగించుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్పేవాడు గురువు. ఆ శక్తిని ఆ తొలగించుకోవడానికి శక్తినిచ్చేవాడు గురువు. బయటికి లాగేవాడు గురువు, మంట పెట్టేవాడు గురువు. అంత గురువే, అన్నీ ఆయనే చూసుకుంటూ ఉంటాడు, అన్నీ ఆయనే చూసుకుంటూ ఉంటాడు. నిజమైన జ్ఞానోదయం మనకి ఎప్పుడు ఆశీర్వదిస్తాడు భగవంతుడిని. ఈ జ్ఞాని గురువు ఏం చేస్తాడంటే, నీకోసం ఆయనకి శరీరం అవసరం లేదు, నీతో మాట్లాడటానికి రూపం ధరిస్తాడు, నువ్వు బాగున్నావని అడుగుతూ ఉంటాడు, నీకు ఆశీస్సులు ఇస్తూ ఉంటాడు, నీకు మాట్లాడుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, నీకు తెలియకుండా ఇప్పుడు తనలో ఐక్యం చేసుకుంటాడు వాడిప్పుడు. ఆ సర్జరీ జరిగేటప్పుడు నీకు తెలియనివాడు, ఆ సర్జరీ జరిగేటప్పుడు నీకు తెలియనుడు, ఆ అనుభవం వచ్చే వరకు నీకు తెలియదు. భగవాన్ అంటున్నారు, మీరు మమ్మల్ని గురువుగా ఎవరిని ఎన్నుకోమంటారని మీరు అందరిని అడగక్కర్లేదు, ఫైనల్ ముగిస్తాను, ఇంకో 5 మినిట్స్లో ముగిస్తాను, 5 మినిట్స్లో ముగిస్తాం. మీరు మమ్మల్ని గురువుగా ఎవరిని ఎన్నుకోమంటారని మీరు అందరిని అడగక్కర్లేదు. మార్కెట్లో సంతలో వెతుక్కోక్కర్లేదు, సంతలో తిరగక్కర్లేదు, దోళ కోసం తిరిగినట్టు సంతలో గురువుల కోసం తిరగక్కర్లేదు, ఉండి సంతకి వెళ్ళక్కర్లేదు మీరు గురువులు కావాలంటేనే. అవి చెప్తున్నారు భగవాన్ అక్కడ. ఆ స్పష్టత చూడండి, ఎప్పుడు కూడా అవునంటే అవునని చెప్పాలి, కాదనంటే కాదని చెప్పాలి.
ఈ మాట కొంతమంది తిరకాసిగా మాట్లాడుతూ ఉంటారు, క్వీప్ట్గా మాట్లాడుతూ ఉంటారు, మాటలో స్పష్టత ఉండదు, క్లారిటీ ఉండదు. మన మాట మన మనస్సు ఒక్కటిగా ఉండదు, ఆ ఒక్కటిగా లేదని గురువు తెలుస్తూ ఉంటుంది. ఆ ఒక్కటి చేసేవాడు గురువు. మన మనస్సుకి మన మాటకి ఎంత దూరం ఉంటే మనకు జ్ఞానాన్ని ఎలా ఆశిస్తాం? మన మనస్సుకి మన మాటకే బాగా దూరం. ఎంత దూరమా? ఇదికే మనం మాట్లాడే మాటకి మన హృదయానికి ఎంత దూరం ఉంటే మన ఆత్మజ్ఞానాన్ని ఎలా ఆశించగలం? ముగిస్తున్నాం. అయితే మీరు ఉండి సంతకి వెళ్ళక్కర్లేదు గురువుల కోసం. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, నీ మనస్సు ఎవరితో శృతి కలుపుతుందో, నీ మనస్సు ఎవరితోటైతే శృతి కలుపుతుందో, ఎవరి సమక్షంలో నువ్వు శాంతిలో తాండవాడుతూ ఉంటావు, ఎవరి సన్నిధిలో నీ మనస్సు అణుగుతూ ఉంటుందో, నీ మనోదేహముడితోటి సంబంధం లేకుండా ఎవరి మాట వచ్చి నీ హృదయానికి అత్తుకుంటుందో, నీ ప్రయత్నంతో సంబంధం లేకుండా, నీ సాధనతో సంబంధం లేకుండా ఎవరి దగ్గర అయితే నువ్వు ఆనందాన్ని పొందుతున్నావు, అభౌతికమైన ఆనందాన్ని ఎవరి దగ్గర అయితే పొందుతున్నావు, అలౌకికమైన ఆనందాన్ని ఎవరిదైతే పొందుతున్నావు, ఎక్కడ కూర్చుంటే నీకు ఓర్పు కలుగుతుందో, క్షమ కలుగుతుందో, ఎవరి దగ్గర కూర్చుంటే నీకు సహనం కలుగుతుందో, ఓర్పు కలుగుతుందో, ప్రశాంతత కలుగుతుందంటూ, సూదంటి రాయి ఇనుమును ఎలా ఆకర్షిస్తుందో అలా ఎవరి దగ్గర కూర్చుంటే నీకు ఆకర్షణ కలుగుతుందో, ఎంత స్పెసిఫిక్ చూడండి, ఆ మ్యాథమెటికల్ యాక్యురసీ. సూదంటి రాయి ఇనుమును ఆకర్షించినట్లుగా ఎవరి సమక్షంలో కూర్చుంటే నీ మనస్సు ఆకర్షించబడుతుందో, ఎవరి చూపులో వెలుగు కనిపిస్తుందో, రాగద్వేషాలు లేని చూపు అది శవచూపు కాదు శివచూపు. కొంతమంది చూస్తుంటే శవం చూసినట్టు ఉంటుంది, అది శవానికి సంబంధించిన చూపు కాదు, అది శివుడికి సంబంధించినటువంటి చూపు. ఎవరి పట్ల ఎవరి సమక్షంలో నీకు సమాన బుద్ధి, ఆ సమత్వ బుద్ధి నీ లోపల ఉన్నటువంటి సమత్వ బుద్ధి సమాన బుద్ధి మేల్కొంటుంది. ఎవరు సమక్షంలో నీకు చెడు తగ్గిపోయి మంచి విజృంభిస్తుందో, ఈ మంచి చెయ్యాలి అనేటువంటి తలంపు ఎవరి సమక్షంలో నీకు కలుగుతుందో, నన్ను నేను తెలుసుకోవాలి, ఇతరులను తెలుసుకోవడం కాదు, నన్ను నేను తెలుసుకోవాలనే బుద్ధి ఎవరి సమక్షంలో నీకు కలుగుతుందో. ఎన్ని క్వాలిటీస్ చెప్తున్నాడో చూడండి గురువు గురించి. ఇతరులను తెలుసుకోవడం కాదు, ఏదో నొల్లుకోవటం కాదు, ప్రకృతిలోంచి బయటపడాలి, ఈ ప్రకృతి గుణాలలోంచి బయటపడాలి, నేనెవరినో నాకు తెలియబడాలి, ఈ అజ్ఞాన నిద్రలోంచి బయటకు రావాలి అని ఎవరి సమక్షంలో నీకు అటువంటి సంకల్పాలు కలుగుతున్నాయో, అటువంటి బుద్ధి నీకు కలుగుతుందో, నన్ను నేను తెలుసుకోవాలనే బుద్ధి నీకు కలుగుతుందో. ఎవరి సమక్షంలో విశ్వమంతా ప్రపంచమంతా అనే గురువే అనే భావన కలుగుతుందో, అందరిలోని గురువుని అందరిలోని నీ గురువునే చూడగలుగుతున్నావో, ఎవరి సమక్షంలో అందరిలోని నీ గురువునే చూడగలుగుతున్నావో, ఎవరు నీ గురువునే చూడగలుగుతున్నావో, అన్ని జీవరాశుల్లోని నీ గురువుని ఎప్పుడైతే నువ్వు చూడగలుగుతున్నావో, గురువు సహాయం నువ్వెవరో నీకు తెలుసుకుని బుద్ధి కలగజేసేవాడు గురువు. నీ స్వరూపం దగ్గరకు తోలికెళ్ళేవాడు గురువు. నీ హృదయంలో ఉన్న సత్యాన్ని ఆ బ్రహ్మమును పట్టించేవాడు గురువు. గురువు నీ హృదయం నువ్వెవడో నీకు తెలియకుండా దేవుడు తెలియబడ్డావు. అది గురువుకు తెలుసు. నువ్వెవడో నువ్వు తెలుసుకోకుండా దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా దేవుణ్ణి తెలియబడ్డ నీకు. అంటే నువ్వెవడో నువ్వు తెలుసుకునే బుద్ధి కలగజేసి నీ స్వరూపం నీ స్వరూపం దగ్గరికి తీసుకెళ్ళాలి. మనం ఎవరో మనం తెలుసుకోవాలి, మనం బాగుపడాలి, చైతన్య స్థాయి పెంచుకోవాలి, గుణ సంపద పెంచుకోవాలి, ఏదైనా చేయగలిగితే లోక కళ్యాణం కోసం చెయ్యాలి అనే ఆ సుకృతి, ఆ సద్బుద్ధి ఎవరి సమక్షంలో నీకు ఉదయిస్తుంది, వాడు నీ గురువు. ఆ యాక్యురేసీ చూడండి, మ్యాథమెటికల్ యాక్యురేసీ చూడండి. అంతేకాని ఉండి సంతకు వెళ్ళక్కర్లేదు మీరు గురువును కొనుక్కోవడానికి, గురువులను చూడటానికి. అంచేది నీ హృదయంలో, మన హృదయంలో ఉన్న నిజమేంటో, చావులేని సత్పదార్థం మన హృదయంలో ఉంది, అమృతం మన హృదయంలో ఉంది, మృత్యు ఎలా ఉంటుందో తెలియనటువంటి పదార్థం మన హృదయంలో ఉంది. అది నీకు గోచరించకుండా, ఇక్కడున్న బంగారం నీకు గోచరించకుండా, ఇక్కడున్న వస్తువు నీకు గోచరించకుండా, నాకెవడో కనిపించాడు, ఎవడో దేవుడు కనిపించాడు, ఏదో వరం ఇచ్చాడు, ఏదో అది చేశాడు, ఒక అన్నీ నీ మనస్సు ఎంత నిజమో అవి కూడా అంతే నిజం, ప్రకృతి ఎంత నిజమో అవి కూడా అంతే నిజం. ఆడు వరం ఇవ్వచ్చు, నువ్వు అనుభవించవచ్చు, అన్నీ కూడా వ్యవహారిక సత్యాలు. అసలు సత్యానికి, పారమార్థిక సత్యానికి, ఈ కనిపించడానికి కనిపించకపోవడానికి ఏమీ సంబంధం లేదు. అంచేత నిన్ను తెలుసుకోవటమే నిజమైన మహిమ. నిన్ను తెలుసుకోవటమే సత్య విద్య, అది ఆత్మవిద్య. అందుకే ఏదైతే నిన్ను నీ హృదయంలో ఉన్న నిజాన్ని నీకు ఏది పట్టిస్తుందో అదే పరావిద్య. ఈ పొట్టకు సంబంధించిన విద్యలనే అపరావిద్యలు. చదువు వలన చావులేని చదువు వలన ఆవిడ ప్రహ్లాదుడు. చదువు వలన చావులేని స్థితిని పొందే, ఆ చావులేని స్థితిని తీసుకొచ్చే చదువు వలన. అంటే మన భక్తి ఎలా ఉండాలంటే, మన మెచ్యూరిటీ, భగవంతుడు వచ్చి నీకు మోక్షాన్ని ఇస్తానంటాడు అనుకోండి, మనం ఆవురం అంటూ ఉండకూడదు. నీ ఇష్టం అనాలి. ఏమనాలి? నీ ఇష్టం అనాలి. అందుకని ఎప్పుడు ఇస్తావని వెయిటింగ్లో ఉండకూడదు. కంగారు పడినట్టుగా ఉండకూడదు. నిజంగా భగవంతుడు వచ్చి నీకు మోక్షం ఇస్తున్నానంటాడు అనుకో, ఇచ్చే తొందరగా అనకూడదు. నీ ఇష్టం అనాలి. ఏమనాలి? నీ ఆ మెచ్యూరిటీ మనకు రావాలి. అరుణాచల శివ అరుణాచల శివ. నీ ప్రయత్నముతోటి ఇసుమంతయు చింతాకంత కూడా సంబంధం లేకుండా నీ మనస్సు యొక్క చాపల్యం ఎక్కడ ఆగిపోతుందో, ఎవరి సమక్షంలో ఆగిపోతుందో వాడు గురువు. అరుణాచల శివ. ఎవడైతే నీకు లోచూపు కలగజేస్తున్నాడో, ఎవడైతే నీకు లోదృష్టి కలగజేస్తున్నాడో, ఎవడైతే నీ హృదయంలో నీకు దివ్య దృష్టి ఇచ్చాడో, ఎవడైతే ప్రసాదించాడో దివ్య దృష్టిని, వాడు నీ గురువు. Shalom.
అరుణాచలం 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 ఓ ఈ పుస్తకాలు పంచిపెట్టండి, నా మనకు ఉంచండి. మహాశైలరా, మనవి ఒక విజ్ఞప్తి. కార్తీక దీపోత్సవం, అరుణాచల దీపోత్సవం ఈ నెల 26వ తేదీ సాయంత్రం 6 గంటలకి జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. లంకల కోడేరులో జూనియర్ కాలేజీ ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. ఈ ప్రాంతం వారందరూ కూడా లంకల కోడేరు వెళ్ళి అక్కడ జ్యోతి ప్రజ్వలన, అక్కడ జ్యోతిని దర్శించి, జ్యోతి రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుని నారాయణుని దర్శించి లంకల కోడేటిలో ఈ నెల 26వ తేదీ సాయంత్రం 6 గంటలకు జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. ఆ జ్యోతి రూపంలో ఉన్న ఈశ్వరుని దర్శించగా మన హృదయంలో ఉన్న జ్యోతి రూపంలో ఉన్న నారాయణుడు మనకు ఎరుకులోకి వస్తాడు. అంచేత మీరు అరుణాచలం రావటానికి అవకాశం లేనివారు లంకల కోడేరు వెళ్ళి 6 గంటలకి జ్యోతి దర్శనం చేయవలసిందిగా, జ్యోతి దర్శనం అయిన తర్వాత అక్షర మణమాల పారాయణం చేయవలసిందిగా, అక్షర మణమాల పారాయణం అయిన తర్వాత ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా లంకల కోడేరు భక్తులు ఆ గ్రామం తరఫున, భక్తుల తరఫున మీకందరికీ తెలియపరచమన్నారు. అంచేత చాలా అతి వైభవంగా లంకలు కూడా అరుణాచలం వెళ్ళలేకపోయామని అనుకోక్కర్లేదు. మీరు అరుణాచలం లంకలు కూడా ఇట్లో జూనియర్ కాలేజీ ప్రాంగణంలో 26వ తేదీ సాయంత్రం 6 గంటలకు జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. అందరూ దాన్ని తిలకించి తరించవలసిందిగా లంకల కోడేరు భక్తులు మీకు అందరికీ స్వాగతం చెబుతున్నారు. మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం.